నేను ఆత్మ పొందేదారు. యజ్ఞం అంటే స్వార్థం లేకుండా ఏ పని చేసినా యజ్ఞమే. మనిషికి ఆత్మజ్ఞానం రాకపోవడానికి ఒకటే కారణం, స్వార్థం. నువ్వు స్వార్థం లేకుండా పని చేస్తే మన దేవుడికి పుష్పాలు అర్పిస్తున్నావు. ఏదో పుష్పం దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతితో వెళ్ళకూడదని చెప్తారు. గుళ్ళోకి వెళ్తే ఏదో పండు పట్టుకెళ్తాం, లేకపోతే పుష్పం పట్టుకెళ్తాం, ఏదో పట్టుకెళ్తాం. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒట్టి చేతితో వెళ్ళకూడదు. ఏదో అంటే ఈ పండు దేవుడు, పండు ఎవరివి? దేవుడిదే. పుష్పం ఎవరివి? దేవుడిదే. ఆయన ఆయనకే ఇస్తున్నాము. అంటే ఈ పెద్ద ఎందుకు చెప్తారంటే ఏదో ఇవ్వటం మనకు అలవాటు చేయటం కోసం. అంటే ఇలా ఇవ్వగా ఇవ్వగా మనస్సు అనే పుష్పాన్ని దేవుడికి ఇచ్చేసి అలవాటు వస్తుంది మనకి. ఈ మనస్సు అనే పుష్పాన్ని ఎప్పుడైతే దేవుడికి ఇచ్చేసామో, ఒక ఉన్న హృదయంలో ఉంటాడు బ్రహ్మం మనకి వ్యక్తమవుతుంది. హృదయంలో దేవుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడు. కొంతమంది కాశీలో ఉన్నాడనుకోవచ్చు, కొంతమంది రామేశ్వరంలో ఉన్నాడనుకోవచ్చు, కొంతమంది అరుణాచలంలో ఉన్నాడనుకోవచ్చు, కొంతమంది తిరుపతిలో ఉన్నాడు. జీవుడు దేవుడు దేవుడు హృదయంలోనే ఉన్నాడు. హృదయంలో ఉన్న దేవుడు 100% సెంట్ పర్సెంట్ వాస్తవం. ఇందులో రాజీ లేదు, వాదనతోటి పని లేదు. కానీ జీవుడు ఎవరుకుంటున్నాడంటే పొట్ట దగ్గర ఉన్నాడని, చెట్టు దగ్గర ఉన్నాడని, ఇలా ఎలా తిరుగుతున్నాడు అనేక వేలాది జన్మల మధ్య ఎలా తిరుగుతున్నాడు. మీకు కూడా ఎలా ఉంటుందంటే హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళకంటే ఆ ఊళ్ళో దేవుడు ఉన్నాడు, ఈ ఊళ్ళో దేవుడు ఉన్నాడని చెప్తే మీకు కూడా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మీకు బయట ఉన్న దేవుడు అంటే మీకు ఇష్టం. ఎందుకంటే బయట చూపు అందరికీ అలవాటు పడిపోయింది కదా. మనందరికీ లోపల చూపు అసలు లేదు. ఈ జ్ఞాన యజ్ఞం యొక్క ప్రయోజనం ఏంటంటే లోపల చూపు నేర్పటం. లోపల చూపు లేని మనిషికి వాడికి ఎంత గౌరవం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. లోపల చూపు లేని వాడికి లోపల పరమాత్మ తెలియబడ్డం. దేవుడు హృదయంలో దేవుడు ఉన్నాడని మనం అనుకున్నప్పటికీ, నోటితోడు అనుకున్నప్పటికీ మన మనస్సు తొందరగా అంగీకరించదు. మన నోటికి శుద్ధి లేదు, బుద్ధికి శుద్ధి లేదు. మన నోటికి శుద్ధి లేదు, బుద్ధికి శుద్ధి లేదు. మనకు ఆత్మ సామ్రాజ్యం వచ్చేదాన్ని దురాశ, దురాశ. అర్హత ఉండాలి కదా, ఏదైనా యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి కదా. సార్ ఏమీ అర్హత లేని మనుషులు, ఏమీ యోగ్యత లేని మనుషులు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అవుతారు? కొంచెం కూడా అర్హత ఉండాలి కదా మనిషికి. ఇప్పుడు జప యజ్ఞానం ఎందుకంటే నోటికి శుద్ధి కలగడం కోసం, బుద్ధికి శుద్ధి కలగడం కోసం. జ్ఞాన యజ్ఞమైనా ద్రవ్య యజ్ఞమైనా భగవంతుడు యజ్ఞాన్ని ఎందుకు చెప్పారంటే ముందు బుద్ధికి శుద్ధి, బుద్ధి శుద్ధి అవ్వకపోతే ఆత్మజ్ఞానం కలగదు. హృదయ గుహలో ఉన్న ఈశ్వరుడు మనకు వ్యక్తం కాదు. మనం ఎక్కడో సుఖం ఉంది, ఎక్కడో ఏమో మనసు అనేక లక్షలాది జన్మ నుంచి ఎక్కడికెక్కడ తిరుగుతాడు. ఆ జీవుడు ఏ సుఖాన్ని అయితే కోరుకుంటున్నాడో, ఏ శాంతి అయితే కోరుకుంటున్నాడో తన హృదయంలో ఉంది అన్న సంగతి గుర్తింపు రావటం లేదు. ఆ గుర్తింపుకి తేవటానికి జ్ఞాన యజ్ఞాలు అవసరమే. భగవద్గీతలో భగవంతుడు చెప్తుంది కూడా అది. సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా బండతనంగా ఆత్మజ్ఞానం రాదు. మీకు ధనం ఉంటే భోగం వస్తుంది, కానీ ధనం ఉంటే జ్ఞానం రాదు. కళ్ళు చూస్తాయి, కాళ్ళు నడుస్తాయి. అందుకని కళ్ళు చేసే పని కాళ్ళు చేయలేవు, కాళ్ళు చేసే పని కళ్ళు చేయలేవు. ధనం చేసి ధనం చేసే పని ధనం చేస్తున్నంతే. అందుకని ధనం తీసుకొచ్చి జ్ఞానాలు అది చేసే పని చేస్తాం. ధనం వల్ల భోగం వస్తుంది, మళ్ళీ ఆ భోగం దుఃఖ రూపంలో కానీ నశించు. జ్ఞానం వల్ల సుఖం వస్తుంది, ధనం వల్ల భోగం వస్తుంది. హృదయ స్థలంలోనే నువ్వు మనసును ఉంచగలిగితే కర్మ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం అన్ని మార్గాల యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతావని చెప్పారు. మనిషి పాడైపోవడానికి ఒకటే కారణం, మనసులోనూ చేపలు. మనిషి చనిపోయాక చీకట లోకాలకు వెళ్తానికి కారణం ఉంటే మనసులోని చేపలు. భౌతికంగా ఒకడు పాడవుతున్నాడంటే, ఆధ్యాత్మికంగా కూడా పాడవుతున్నాడంటే, ఇహానికి పరానికి పనికి రాకుండా పోతున్నాడంటే దానికి ఒకటే కారణం, మనసులోని చేపలు. అది గుర్తించడం మానేసి ఆ ఊరి చుట్టూ, ఈ ఊరి చుట్టూ, ఆ క్షేత్రం చుట్టూ, ఈ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. హృదయస్థలంలో మనసు నిలబెడితే ఇంటి మనసుకు చల్లదనం వస్తుంది, శరీరానికి చల్లదనం వస్తుంది, వాసన నశిస్తుంది. చేపల్ని మనసుకున్న చేపల్యం పోదు. అవిద్య అంత, అజ్ఞానం అంత, మాయంత మనస్సులో ఉంది. వాళ్ళని వెళ్ళి విచారణ చేస్తాం, కానీ మన మనసులో ఉంది, మనం విచారణ చేసుకుని ఇదే మాయ. వాళ్ళు ఎవరో వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే విచారణ మాదిపడదు. కానీ నా మనసు ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎక్కడి నుంచి వచ్చానని విచారణ నాకు. అంటే మనం అందరం బుద్ధి, అసలు బుద్ధి లేని వాళ్ళని కానీ బుద్ధి తక్కువ మనుషులు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి విచారణ ఎందుకు నేను విచారణ చేసుకున్నాను? నీ గురించి నువ్వు విచారణ చేసుకుంటా అంటే నీకు వివేకం ఉన్నట్టు, నీ గురించి నువ్వు విచారణ మానేసి ఆళ్ళ గురించి వీళ్ళ గురించి కనుక నువ్వు విచారణ చేస్తాంటే నీకు వివేకం లేనట్టు గుర్తు. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడొస్తుంటే వివేకం ఎవరికైతుందో వాడికే దేవుని దయ వర్షిస్తుంది. ఈ అహంభావన అహంభావనలో మనం చెప్పుకుంటా ఉంటాం. మీకు రామకృష్ణపురం వంశ గారు ఉదాహరణ చెప్పారు, వారి గురించి వీళ్ళ గురించి విచారణ చేసి దీని జాడ తెలుసుకోండి. వాళ్ళ జాడ ఏంటి, వీళ్ళ జాడ ఏంటి తెలుసుకున్నది ఈ మనస్సు యొక్క జాడ ఏంటి, ఈ మనస్సు ఎక్కడ చేస్తుంది, ఈ మనస్సు యొక్క పోకడేంటి, ఈ మనస్సు నన్ను చాలా బాధపడుతుంది, ఇతరులు ఎవరు పెట్టలేని బాధ నా మనస్సును అన్నీ పెడతాను, అసలు నాకు ఇతరులకి సంబంధం ఏంటి, అసలు ఈ మనస్సు ఎవరి కోసం ఏడుస్తుందో వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అసలు అని ఆ మనస్సు జాడ తెలుసుకుని, ఆ మనస్సు యొక్క గుట్టు ఎవరి వాళ్ళు గుట్టు తెలుసుకుని, నీ మనస్సు గుట్టు నువ్వు తెలుసుకుని, ఆ మనస్సు జాడ బాగా తెలుసుకుని, ఆ మనస్సు ఎక్కడి నుంచి ఎటు వేస్తుందో అక్కడ గైతాన్ని ప్రయత్నించే అలాగే కూడా మనస్సు నశిస్తూ, అది ఒక పద్ధతి. ఈ పద్ధతి అందరికీ సరిపోదు. ఈ పద్ధతిలో నువ్వు ప్రయాణం చేయాలంటే బుద్ధి తక్కువ వాళ్ళు ప్రయాణం చేయలేరు, బుద్ధి సూక్ష్మత ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తారు. కొంతమందికి సూక్ష్మ బుద్ధి ఉంటుంది, విషయం చెప్పేటప్పుడు గ్రహిస్తారు, రెండోసారి చెప్పక్కర్లేదు, అది సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు అంటారు. అందరికీ మన సూక్ష్మ బుద్ధి ఉంటుందా, అందరికీ ఉండదు. ఎక్కువ మంది స్థూల బుద్ధి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే విచారణ మార్గం నీకు బుద్ధి సూక్ష్మత ఉంటే విచారణ మార్గం మంచిది. నీకు బుద్ధి సూక్ష్మత లేనప్పుడు ఏం చేస్తావంటే భక్తి మార్గం మంచిది. భక్తి మార్గం అంటే ఏంటంటే నీ మనస్సుని భగవంతుడు ఎలా చెప్తే అలా నీ అలవాటు చెయ్యి. నీ మనస్సు ఉంది కదా, నువ్వు అది చెప్పినట్టు నీ వెనక భగవంతుడు చెప్పినట్టుగా నీ మనస్సు చెప్తే అలవాటు చెయ్యి. దానికి ఏంటంటే శరీరంలో ఊరుకుంటే పర్వాలేదు, శరీరానికి రోగం ఉన్నా పర్వాలేదు, రోగం తగ్గకపోయినా శరీరానికి కాయ చేసినప్పుడు రోగం కూడా పోదు. శరీరంలో ఉన్న మురికి కంటే మనసులో ఉన్న మురికి చాలా ప్రమాదం. మన శరీరం మీద ఉన్న బురద కంటే మనసులో ఉన్న బురద కొన్ని లక్షల జన్మలు తీసుకోవచ్చు. మనసులో మనం గర్వం లేకుండా చూసుకోవాలి. ఎలాంటి మనుషులు గర్వ మనుషులు ఉంటారు కొన్ని, వాళ్ళతో స్నేహాలు చేయకూడదు. ఏంటంటే 6 నెలలు స్నేహం చేస్తే మనకు తెలియకుండా వాళ్ళ గర్వం మనకు వచ్చేస్తుంది. ఈ మధ్వాచార్య మాట నాకు ఎక్కువ గుర్తిస్తుంది. అహంకారం ఎక్కువ వాళ్ళ చోటి, గర్వం ఎక్కువ వాళ్ళ చోటి సహవాసం కలగజేసే బదులు ఏ పుల్లోట్లని నన్ను పడాలి అన్నాడు. పుల్లోట్లు పడితే ఆశ్చర్యమైపోతుంది. అహంకారం ఎక్కువ వాళ్ళ చోటి, గర్వం ఎక్కువ వాళ్ళతో స్నేహం చేస్తే అది నాకు వస్తుంది. అది మళ్ళీ 100 జన్మలకి ఈ బురద కూడా వస్తుంది. బురద ఒకటి వస్తుంది, వేదన దుఃఖం రోదన. అంటే రెండవ పద్ధతి ఏంటంటే నీ మనస్సుకి భగవంతుడు ఎలా చెప్తే అలా ఉండే భగవంతుని పాదాల మీద నీ మనస్సు నిలబెట్టు, భగవంతుని రూపాన్ని ధ్యానం చేసుకో, భగవంతుని ఎలా చెప్తే నువ్వు అలా నడుచుకో, అలాగే నీ మనస్సు నశిస్తుంది. అలాగైనా నశిస్తుంది, నీకు విచారణ మార్గంలో నశిస్తుంది, నీకు భక్తి మార్గంలో నీకు ఏ మార్గం ఉపయోగపడుతున్నా మార్గంలో చూసి నువ్వు తరించు. ఇంకా రమణ మహర్షి గారి భక్తి ఆయనేమంటాడంటే అది ఏమీ లేదు తొలగిలంటాడు, నువ్వులేమంటాడు నేనేలేమంటాడు అందులేమంటాడు. భగవాన్ ఏమంటారంటే నువ్వు పొట్టిగానేవు, పొడుగ్గానేవు, తెల్లగలేవు, నల్లగలేవు, నువ్వు స్త్రీ కాదు పురుషుడు కాదు. పొట్టిగా శరీరం ఉంటుంది, పొడుగ్గా శరీరం ఉంటుంది. శరీరాన్ని బట్టి స్త్రీ అని పురుషులని ఏర్పడదు. ఆ తల్లి గర్భంలో ఉండగా 6 నెలలు వచ్చే వరకు ఆ స్త్రీ, ఆ శరీరం స్త్రీయే తెలియదు, పురుషుడే తెలియదు. 5 నెలలు 6 నెలలు ఇస్తారంటేనే ఆ శరీరం ఆ స్త్రీయే తెలియదు, పురుషుడే తెలియదు. అంటే ఆయనేమంటారంటే ఈ కాణిగొడాలు వచ్చింది ఎత్తుగా చేసుకుని తిరగటం, మళ్ళీ పోగొట్టుకోవడం సాధారణం అలాంటి. ఆ రోజు మీద దుమ్మంతా రాసుకోవటం వాళ్ళు అక్కడి నుంచి కడుక్కోవడం. ఎంత అజ్ఞానం అంటే నువ్వు కాని దేహాన్ని నువ్వు అనుకోవటం. భగవాన్ సిద్ధాంతం ఏంటి, ఎవరో ఆత్మ, నీ తెలుసున్న ఆత్మనే తెలియపోయిన ఆత్మ, తెలిస్తే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖపడతావు. అయితే ఏమనుకుంటున్నావు, నేను దేహాన్ని అనుకుంటున్నావు. నిజంగా నువ్వు దేహాన్ని అయితే దేహాన్ని అనుకోవచ్చు, అందరూ పొరపాట్లేదు. నువ్వు ఎవరో ఆత్మ కానీ ఏమనుకుంటున్నావు, దేహాన్ని అనగా ఆత్మ కాదు, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. అదే అహంభావన, అదే మొదటి తలంపు, అదే ప్రథమ తలంపు, అదే పిశాచనం, అదే దెయ్యం, అదే అహంకారం. ఈ దెయ్యాన్ని వేసుకుని జన్మ జన్మలను తిరుగుతున్నాం. ఏ నాటి నుంచి ఎప్పుడు ఎప్పుడు విడుదల ఈ పిశాచాన్ని దెయ్యాన్ని వేసుకుని నెచ్చిన వేసుకుని తిరుగుతున్నాం. నీకు జ్ఞానం ఏంటని ఆయన అంటారు. పది దెయ్యాలతో ఒక్కడవా, నువ్వు అది సాధించానంటాడు, నీ సాధించానంటాడు. నువ్వు సాధించడం నువ్వా, ఆత్మవునువా, సాధించడం ఏంటి, నువ్వు సాధించడం ఏంటి, ఎవరో నీకు తెలియదు, ఏంటి సాధించడం, నువ్వు ఏం సాధించావు, నువ్వు పని అయితే నీ అహంకారానికి పొరలు పెంచుకోవటం, మాయకి పొరలు పెంచుకోవటం, అజ్ఞానానికి పొరలు పెంచుకోవటం. సాధించాలి సాధించాలంటే నువ్వు సాధించాలి సాధించాలి ఇలా అనుకుని అనుకోవటం వల్లే నీకు అజ్ఞానం పెరిగిపోతావు. ప్రజలకి దేవుడు దయ లేకుండా నువ్వు సాధించలేదు, దేవుడు దయ లేకుండా ఏమి చేయలేవు అని వదిలేసి, అసలు భగవంతుడు భగవంతుని వదిలేసి నేను సాధించాను, నేను సాధించాను, నీ అహంకారం సాధించిందని అహంకారం సాధించిందని అనుకుంటే అది పెరుగుతాం తగ్గుతుంది. ఇలా అనుకోవటమే ప్రమాదం. మన ఆత్మ విమర్శ వదిలేసాం, మనం మనం తెలుసుకునే ప్రయత్నం వదిలేసేవాళ్ళం. ఇంకా ఆత్మ విమర్శ వదిలేసి పరామర్శం నేర్చుకున్నాం. పరామర్శ అంటే ఉత్తరం గురించి ఆలోచన, ఆత్మవిమర్శ అంటే నువ్వు బోలే నీ మనసును బోలెక్కడం సార్. అది వివేకం ఇచ్చి పెట్టకండి. ఎక్కడైతే భక్తి ఉందో, ఎక్కడైతే వినయం ఉందో, ఎక్కడైతే చిత్తశుద్ధి ఉందో, వారికి ఈశ్వరుని దయ కలుగుతుంది. ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వర జ్ఞానం మనకు రాదు. ఆ ఈశ్వర స్వరూపం మనకు దొరకదు. ఏ వస్తువునైతే మనం పొందుదాం అనుకుంటున్నామో ఆ వస్తువు తాలూకు కటాక్షం లేకుండా, ఆ వస్తువు తాలూకు దయ లేకుండా ఆ వస్తువుని పొందడం. గురువు చేసే నీకు నిజమైన సహకారం ఏంటంటే ఆ లోచూపు కలగజేయటమే. అలా కలగజేసేవాడే నిజమైన గురువు. ఇంకా లోచూపు మనకు లేకపోతే ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఏదో ఒక ఆకర్షణలో మనుషులు పడిపోదు. అసలు ఇతరులను అనుకరించడమే తిరిగి తనను ప్రతిష్టిస్తాడు. ఎవరు జ్ఞానప్రాయంతో వాళ్ళకే పచ్చిదనం, వాళ్ళు అలా ఉంటున్నారు మనం అలా ఉన్నాం అంటే అది పిరికి వాళ్ళ లక్షణం. ఏ విషయమైనా సరే, ఒక బట్ట విషయమైనా సరే, భోజన విషయమైనా సరే, ఇంకో వాళ్ళు ఎలా ఉంటున్నారు మనం ఇలా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ పోల్చుకోవటం వల్ల దరిద్రం వస్తుంది. పనిమని చెప్తా అంటే ఇంట్లో అరగ చెట్టున్నా నిమ్మ చెట్టున్నా ఆ ఇంటికి దరిద్రం అని చెప్తా ఉంటారు. ఇంట్లో తుమ్మ చెట్టున్నా అరటి చెట్టున్నా నిమ్మ చెట్టున్నా చెంత చెట్టున్నా ఇంటి ఆవరణం ఆ ఇంటికి దరిద్రం అని చెప్తారు. అది నిజమో సత్యం అసత్యం నాకు తెలియదు, కానీ పోల్చుకోవటం దరిద్రం, మానసిక దరిద్రం వస్తుంది. అది దరిద్రం ఎక్కడ ప్రారంభమవుతుంది? పోలికల నుంచే ప్రారంభమైంది. ఏ మనిషి పద్ధతిలో ఆ మనిషి ఉంటాడు, వాడు సంసారం తగ్గట్టుగా వాడు ఉంటాడు. ఇతరులతో పోల్చుకోవాల్సిన పని మనకేముంది? అలా పోల్చుకోవడంలో అజ్ఞానం పెరుగుతుంది, దరిద్రం వస్తుంది వాడు. ఆ మనిషి పూర్వజన్మ లేరు, ఈ మనిషి పూర్వజన్మ లేరు, ఎవరి సంస్కారం బట్టి అడుగుంటాడు. మనం కోరితో పోల్చుకోవాల్సిన పని మనకేంటి? అసలు మన పద్ధతిలో మనం ఉంటాం. అందరూ మనలాగే ఉండాలని అనుకోకూడదు. అలా ఎవరైనా అనుకుంటాడో అమాయకత్వం గుర్తుంది. శ్రద్ధ లేదు, మనకి శ్రద్ధ లేకపోవటం వల్ల జ్ఞానం రావటం లేదు. ఇక భగవాన్ అంటున్నారు, ఇది నేను జపం చేసుకుని జప యజ్ఞాన్ని జప యజ్ఞము నేను జప యజ్ఞానికి డబ్బు ఖర్చు లేదు. భగవంతుని పేరు ఏదైనా తీసుకుని ఆ నామాన్ని జపించగా 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 ఆ తలంపు ఒకటే నిరుగుతుంది, ఏక తలంపులన్నీ పోతాయి. చివరికి ఈ తలంపు కూడా పోతుంది. అప్పుడు ఈశ్వరుడు మీకు స్వరూపంగా చెప్తున్నాడు. ఆ జపం కూడా ఎలా చేయాలంటే మనసు అక్కడ పెట్టి చెయ్యాలి. జపం చేయగా చేయి ఇతర తలంపులు రాకుండా చూసి జపించే జపు కూడా అదృశ్యం అయిపోతాడు. అదృశ్యత మీకేమవుతుంది? ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఆలోచనలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ రాగాలు లేవు, ఎక్కడ ద్వేషాలు లేవు, ఎక్కడ భయాలు లేవు, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. రామకృష్ణ పరమహంస అన్నాడు, రాగద్వేషాలతో బురదతో నీ మనస్సు అంతా నింపుకుని నీకు దేవుడు కావాలా అన్నాడు. ఆ రాగద్వేషాలు ఉన్నాయని అటుంచు ఆ రాగద్వేషాలు పోగొట్టుకోవాలి. తలంపు కూడా నీకు ఎప్పుడైనా కలిగిందా? కలగలిగింది. నీకు దేవుడు కావాల్సి వచ్చాడా అనేవాడు. నువ్వు దేహం కాదు, దాన్ని వేసుకు తిరుగుతున్నావు. పైగా దేహం ఏదో పని చేస్తూ ఉంటుంది. ఆ దేహం ఏదో ఎక్కడ చూడకుండా ఎకరాలు కొంటుంది. అదే దేహం, ఆ దేహం ఏం చేస్తుంది? రెండు ఎకరాలు కొంటుంది. ఏ రెండు ఎకరాలు కొన్నాను, రెండు ఎకరాలు అనుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చచ్చిపోతాడు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. నువ్వు కొంటే కొనుక్కో రెండు ఎకరాలు. ఆ రెండు ఎకరాలు నువ్వు కాదు, పన్నోడు నువ్వు కాదు. ఆత్మ కొందా రెండు ఎకరాలని? రెండు ఎకరాలు కొన్నాను, రెండు ఎకరాలు కొన్నాను, నువ్వు ఆత్మను తలపెట్టుకున్నాను. దేవుణ్ణి విస్మరిస్తావు. దేహమే నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు. అదేదో చేస్తావు లోపంలో, దాంతో నువ్వు తాదాత్యం పొందటం, ఎన్ని సడన్గా సుడుగుండంలో పట్టడం, ఇది నువ్వు చేసే పని అన్నారు భగవాన్. రెండెకరాలు మనస్సు కొందా, అది నీలోనే ఆత్మ కొందా? రెండెకరాలు ఎవరు కొన్నారు? నీలో కూడా నీ లోపల ఆత్మ చైతన్యం కొందా, లేకపోతే నీ దేహము మనస్సు కొందా? రెండెకరాలు దేహము మనస్సే కొంది. మనస్సు ఆలోచించింది, దేహం వెళ్ళి కొండ బేరం వేసుకుంది. అయితే మనస్సు ఆలోచించుకుని దేహం వెళ్ళి కొంది, మనస్సు దేహాన్ని వాడు. ఆ రెండెకరాలు కొండదేవుడు కానప్పుడు ఆ రెండెకరాలు నువ్వు ఎలా అవుతావు? చూడు మాయలు పడిపోయి కొనుక్కుంటే కొనుక్కో. దేవుడు స్మరించిన మనిషి రెండెకరాలు కొన్నాడు. రెండెకరాలు కొనంటే ఇలా మురిగితే నీకు జ్ఞానమా? నువ్వు జ్ఞానానికి వారసుడవా? అసలు సత్యాన్వేషకుడు గురంత సత్యంలోనే ఉండాలి, లేదా వాడు సత్యాన్వేషకుడు కాదు. అది మనం కూడా ఆత్మ విచారణ చేస్తున్నాం అనుకోవటం చేసి లోక విచారణ. లోక విచారణ చేసేవాడు లోకానికి దగ్గర అవుతాడు, కానీ భగవంతుడికి దగ్గర ఎలా అవుతాడు? నేను సినిమా మానేసి 40 ఏళ్ళు అవుతాడేమో దారానికి. మన సోమవారం రాత్రి నాకు సినిమాకి నేను స్వప్నం వచ్చింది. పైగా అలాగా సంగీతం వెళ్ళాను ఆ సినిమాకి. అలాగే స్వప్నం మన సోమవారం రాత్రి ఆ సినిమాకి ఎలా వెళ్ళాను నేను? సైకిల్ వెళ్ళాను. సైకిల్ ఎక్కడ పెట్టుకున్నాను సినిమాకి వెళ్ళాను. ఏదో గంట 2 గంటలు చూపించాను సినిమా బయటకు వచ్చాడు. నా సైకిల్ ఎవడో పట్టిపోయాడు. నా సైకిల్ పట్టిపోయి నా సైకిల్ పట్టిపోయాడు. నా సైకిల్ పట్టిపోయాడు ఎలా అనుకుంటే ఆ సైకిల్ పట్టిపోయిన ఏదో అనుకున్నా పర్లేదు, సమాజం ఎలా తయారైపోయింది అనుకుంటున్నాను. ఆ సైకిల్ పట్టిపోయిన ఒక్కనే పోయి ఏంటంటే పట్టిపోయాడు అనుకోవచ్చాం కదా. నా సైకిల్ ఎవడో పట్టిపోయి సమాజం అంతా ఇలాగ ఉంది, సమాజం అంతా ఇలాగ ఉంది, సమాజం అంతా ఇలాగ ఉంది అనుకుంటున్నాడు. నా మనసులో అనుకుంటున్నాడు. అనుకుంటే మెలకు వచ్చేస్తుంది, మెలకు వచ్చేసింది. సైకిల్ లేదు, సైకిల్ పోయిందని బాధ లేదు, సమాజం లేదు, మెలకు ఎప్పుడు జ్ఞానం వచ్చిన వాడికి అంతే. మెలకు వచ్చేసింది మామూలుగా సైకిల్, అసలు సైకిల్ ఉంటే పోవటం, సైకిల్ లేదు, సైకిల్ పోయిందని దుఃఖం లేదు. మీరు అనుకున్నారు కదా సమాజం రాకుండా సమాజం లేదు, అసలు సమాజం ఏంటి, జ్ఞానం ఏంటి, నిజమైన జ్ఞానం పొందిన వాడి స్థితి. సమాజం అంటుంటే మంచిగా ఉందో చెడుగా ఉండాలి, ఆ సమాజం ఏంటది అంటే మెరుగు వచ్చేవాడుగా ఏమి లేదు. అలా మనం ఒకవేళ మన జ్ఞానం నిజమైన తత్వమైన జ్ఞానాన్ని పొందేటప్పటికీ ఈ సృష్టి అంతా కూడా అంతే. మనం ఎవరి గురించి బాధపడుతున్నారు, ఒకసారి వాళ్ళకి మనకి సంబంధం ఏంటని ప్రశ్నించుకుంటే ఏం లేదు, ఒకసారి పోతారు అన్నారు. అన్ని తలంపులు ఏం లేదు. ఇప్పుడు మీకు ఏదైనా సంతోషం వస్తుందనుకోండి అదొక తలంపు, దుఃఖం వస్తుందనుకోండి అదొక తలంపు, అన్ని తలంపులే. ఇప్పుడు మీరు చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, నేను చనిపోతున్నాను చనిపోతున్నాను అది కూడా నేను చనిపోతున్నాను అనుకున్నాను. ఎవరో చావు జయించలేదు వాళ్ళు, ఇప్పుడు తను వచ్చి చేరుతుంది 100% కరెక్ట్, ఇది యాక్యురేసీ, మ్యాథమెటికల్ యాక్యురేసీ. మీరు చనిపోతున్నారనే భావ ఉన్నవాడు ఎవరైనా సరే వాడు చావును జయించలేని అర్థం. ఏ వస్తుందైతే చావు లేదు దానితో తదర్థం పొందినవాడు నేను చనిపోతున్నాను అనుకోడు. అంటే అది పుణ్యపాపాలకి అతీతం, రాగద్వేషాలకి అతీతం, సర్వరకాల అనర్థాలకి సర్వరకాల భ్రమలకి అతీతం. అది ఓ సదవస్తు, అది అనుభవేకే వైద్యం, అది నాటకందదు, మనసుకందదు, నీ ఊహకందదు, అది అనుభవేకే వైద్యం. విధిష్ఠుడి ఎక్స్పీరియన్సుడు, అది కేవలం నీకు పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, అది నీ అనుభవంలోకి రావాలి. ఏ వశిష్ఠుడికి ఏదైనా అనుభవం ఉందనుకోండి, వశిష్ఠుడు చెప్పిన వాక్యం మనకు నచ్చపోవచ్చు, వశిష్ఠుడి అనుభవాన్ని మనం కావాలి. కానీ ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళ దగ్గర అండి, రామకృష్ణపురం చెప్పాడు ఈ మాట, ద్వేపం కింద కింద మేడ ఉంటుందట. కానీ చుట్టుపక్కల అంతా ఉరికేస్తా ఉంటుంది. ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వారి దగ్గరికి దగ్గర ఒకసారి దగ్గర ఉన్న వాళ్ళకంటే దూరంలో మీద ఆకర్షించబడతా ఉంటారు అక్కడ. రామకృష్ణుడు అన్నాడు ఈ మాట, దగ్గర మేడ ఉందేంటి, మేడ ఉందేంటి అనుకున్నారు, అనుకుంటారు అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు. ఇంకా కిందంటే మేడ ఉంది కదా, చుట్టూ వెళితే దూరం చుట్టూరండి. అలాగే బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు కొంతమంది కూడా ఉన్న వాళ్ళ వ్యక్తిగత వైభవాలు మిస్ అయిపోతారు, దూరంలో ఉన్న వాళ్ళు ఆకర్షించబడి వచ్చి పరించి వెళ్ళిపోతారండి. రామకృష్ణుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బట్టలు ఎటువంటి, మీరు కాస్త్రీ బట్టలు భరించిన, మీరు మీ ఇంటి నుండి డబ్బున్న, బ్యాంకు నుండి డబ్బున్నా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ హృదయంలో ఎవడైతే ఇంట్లో డబ్బు ఉండొచ్చు, మీరు కాస్ట్లీ వస్తువులు భరించవచ్చు, కాస్ట్లీ బట్టలు భరించవచ్చు, కానీ హృదయంలో ఎవడైతే దేవతనంగా ఉంటాడో వాడిని దేవుడు ఎక్కువ గౌరవిస్తాడు, వాడికి మోక్షాన్ని ఇస్తాడు. హృదయంలో పూర్తిగా ఉండాలి. బయట మీకు ఎంతైనా ధనం ఉండొచ్చు, మీకు అధికారం ఉండొచ్చు, గౌరవాలు ఉండొచ్చు, కాస్ట్లీ బట్టలు దొరకవచ్చు, కానీ హృదయంలో ఎలా ఉండాలి, దేవగా ఉండాలి. హృదయంలో నేను గొప్పవాడు గొప్పవాడు అనుకోకూడదు, దేవవాడు ఎలా ఉంటాడో హృదయంలో నువ్వు అలా ఉండవు, నేను జ్ఞానానికి నువ్వు వారసులు అవుతాను. భగవాన్ ఏమంటారంటే దేవుడి రూపాన్ని ధ్యానం చేయగా చేయగా నీ రూపం నుంచి విడుదల పొందుతావు, దేవుడి నామాన్ని స్మరించగా స్మరించగా నీ నామం నుంచి విడుదల పొందుతావు. అంటే రూపనామాల నుంచి విడుదలైపోయా మనకు, నేను అది చేశాను ఇది చేశాను అనుకునేది అది పోతుంది. మీకు రూపనామాల నుంచి విడుదలైతే పొందావు, నేను అది సాధించాను ఇది సాధించాను అనుకునే బుద్ధి కూడా పోతుంది, ఆత్మ ఐక్యం అవుతావు. అదే యోగం. యోగం అంటే ఏం లేదు, ఐక్యం అవుతాం యోగం. మిమ్మల్ని ఎవరైనా పీడిస్తున్నారంటే ఊరికే మాట, ఆ జ్ఞాన మార్గం ఎలా ఉంటుందంటే ఒకసారి మీ మనసు అనుకుని వాడికి మనకు వాళ్ళకి మనకు సంబంధం, మీ ఇంట్లో వాళ్ళని పరాయి వాళ్ళు వాళ్ళకి మనకు సంబంధం ఏంటని ప్రశ్న వేసుకోండి, మీ మనసు చల్లారిపోతుంది. ముఖ్యమైన నీళ్ళు వేస్తే ఎలా చల్లారిపోతుంది, అప్పటికప్పుడు మీ దుఃఖం చల్లారిపోతుంది. మనం అందరం కలిసి పుట్టామో కలిసి చచ్చిపోతాం మనం అందరం. జ్ఞాన మార్గం వైపు అప్పటికప్పుడు చేరిపోతుంది ఆ సమస్య. అయితే నువ్వు జపము ధ్యానము కూడా మీకు సహకరిస్తాయి, జప ధ్యానం విడిచిపెట్టద్దని మీరు పెద్దలు చెప్తా ఉంటారు. సాధన చేయగా సాధ్యమవుతుంది, వస్తువులు పొందగలవు, సాధన చేయకుండా ఏమి సాధ్యం పడదు. నువ్వు చదువు రావాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా, కష్టపడకపోతే చదువు రాదు, శ్రద్ధ రాకపోతే ఏమి రాదు, శ్రద్ధ రాకపోతే లౌకిక విద్యలు రావు, ఆత్మ విద్య రాదు. శ్రద్ధ వల్ల లేకపోతే జ్ఞానం, ఆ శ్రద్ధ వల్ల జ్ఞానం. శ్రద్ధ అంటే ఏంటి, దేవుని వాక్యం అంటే నమ్మకమే శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధ అంటే ఏమి లేదు, భగ పరమేశ్వరుడు చెప్పినటువంటి వాక్యం అందు నమ్మకం కలిగి ఉండటమే, విశ్వాసం కలిగి ఉండటమే శ్రద్ధ. అది శ్రద్ధ అంటే పరమేశ్వరుడు చెప్పిన వాక్యం అందు, గీతలో భగవంతుడు చెప్పిన వాక్యం అంటే మనకి నమ్మకము విశ్వాసము కలిగి ఉండటమే శ్రద్ధ, అదే శ్రద్ధ. భగవాన్ అంటున్నారు, నువ్వు విచారణ చేసి జపం చేసి ధ్యానం చేసి, విచారణ చేసి జపం చేసి ధ్యానం చేసి విచారణ చేసి సాధు సాంగత్యం చేసి నీ హృదయంలో నిజం యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంత ఉదాత్తంగా ఉంటుంది, ఎంత ఉజ్వలంగా ఉంటుంది, ఎంత శాంతి, ఎంత కాంతి, ఎంత తేజమయుడైపోతావు. పాండవులు జీవితం పొడిగినా కష్టాలు పడ్డారు, కానీ వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎక్కడున్నా అడవులకు ఉన్న చెట్టుగా తేలిసిపోయింది కదా కూరగాయలు ఉన్నాయి గొప్ప పక్కన కొంత మందికి అన్ని సంపద ఉంటాయి. ఇప్పుడు పాండవులు అరణ్యవాసులు ఉండగా చెట్ల కింద పొట్లకొని తిరుగుతూ వాళ్ళు తేజస్సు పోలగట్టండి, వాళ్ళ భక్తి పోలగట్టండి, అయ్యో ఎలాగా అయిపోయారు దేవుణ్ణి చెట్ల పెట్టండి, మంచితనం పోగొట్టుకునే చెప్పి వాళ్ళు పాండవులు అట. కొంతమందికి ఆ ఉన్నదేదో నష్టం వచ్చిందని కొన్ని అందరికీ కనిపించడానికి చెప్తారు, దేవుణ్ణి తిరుగుతారు. కానీ పాండవులకు అన్నిపోయింది, ఆ తేజస్సు పోలేదు, ఆ మంచితనం పోలేదు, ఆ విరుగు ముఖంలో విరిగిపోలేదు, ఆ నిర్మలత్వం పోలేదు. కారణం ఏంటి? ఆ లోపల ఉన్నటువంటి వైభవం ఏది? ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం చాలా వైభవం అన్నిపోయాయి. భాషలో చూస్తే అన్నిపోయినాయి, పుట్టలంతా చెట్లంతా తిరుగుతారు. వాళ్ళు అన్ని పోయి ఉన్నాయి, చెట్లంతా పుట్టలంతా తిరుగుతుంటే అన్ని ఉన్నాయి, మనం తిరుగుతున్నాం. దేవుడు అక్కడ ఉన్నాడు, మా పుట్టలను చెట్లను ఉన్నాడు, వాళ్ళు అలా తిరుగుతుంటే మనం ఇలా తిరుగుతున్నాం. దేవుడు ఇక్కడే ఉన్నాడు అని నిశ్చయం ఉన్నాడు, మనం ఎంతమంది మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అని ఎక్కడెక్కడో ఎదుగుతున్నాయి, ఇక్కడ వదిలేసినటువంటి నిశ్చయబుద్ధి మళ్ళీ ఎంత ఉన్నారు. అయితే తీర్థయాత్రల వల్ల ఎంతోమంది చిత్తశుద్ధి కలుగుతుంది, కష్టకాలు తెలుస్తాయి. మన పెద్దలు తీర్థయాత్రలు చేయమని చెప్పారు, ఏం చేస్తుంది, దానివల్ల ఆత్మజ్ఞానం వచ్చేస్తున్నాం కాదు, ఎంతో కొంత చిత్తశుద్ధి కలుగుతుంది, కష్టకాలు తెలుస్తాయి. మన తీర్థయాత్రలు చేసేస్తే మన ఇంటికి ఎవరైనా వస్తే మంచి ఇవ్వాలనిపిస్తుందా, అంతకుముందు తీర్థయాత్ర చేయబడితే మంచి ఇవ్వాలని కూడా అనిపించదు. ఆ బుద్ధి కోసం తీర్థయాత్ర చేయమన్నారు. అందుకని కష్టకాలు తెలుస్తాయి, చిత్తశుద్ధి కలుగుతుంది. అంతేగా అంత మాత్రం చేత ఆత్మజ్ఞానం వచ్చేస్తున్నాను కాదు. అంటే ఈ జీవుడికి, ఈ జీవుడు హృదయంలోనే దేవుడు ఉన్నాడు, నా హృదయంలోనే దేవుడు ఉన్నాడని జీవుడు అనుకునే స్థితే లేదు మనకింకా. అక్కడ ఉన్నాడు, ఉండటం ఉన్నాడు. ఆ పాండవులు అన్ని పోగొట్టుకుని తిరుగుతున్నారు, అలాగే మనం కూడా తిరుగుతున్నాం. అదిలంతా చెట్లంతా పొట్టు, ఆ చెట్టు చుట్టూ తిరుగుదాము, ఈ పొట్టు చుట్టూ తిరుగుదాము. ఆ పాండవులకు ఎప్పుడు చేంజెస్ పోలేదు. ఏం చేయాలి? హృదయంలో అసలు ఆ దైవీ సంపద ఉంది వాళ్ళకి. దాని కారణం ఏంటి? అడిగిన చేంజెస్ పోలేదు. దాని కారణం ఏం? దైవీ సంపద ఉంది. నువ్వు ఏ పని అయితే చేస్తున్నా పని పర్ఫెక్ట్ గా చెయ్యి, దానివల్ల కూడా ఈశ్వరుడు రైతు నువ్వు పాత్రలు అవుతావు. నువ్వు పని చేసేటప్పుడు నీకున్న నేర్పు, పని చేసేటప్పుడు బాగా నేర్పుగా చెయ్యి. వడ్రంగి పని చేస్తావు అనుకున్న వడ్రంగి పని నేర్పుగా చెయ్యాలి. ఏ పని చేసినా నేర్పుగా చెయ్యాలి. నేర్పుగా ఉంటే కాదు, నువ్వు కర్మ చేస్తుంటే దాని తాలూకు ఫలం నీకు అంతకుండా చూసుకోవడం కూడా కౌశలమే నేర్పేవయ్యా అన్నారు. నువ్వు చాలా కూర గొప్పగా ఉండేసేవరకు ఎంత బాగా ఉండాలని మీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చేస్తా ఉండి, మీకు ఒక ఢిల్లీ రాష్ట్రం మీకు మీకు పద్మశ్రీ బిరుదు, మీ కైకులు సన్మానం చేస్తాం, దేవాలయంలో సన్మానం చేస్తాం, మీకు పద్మభూషణ బిరుదు తీసుకొచ్చేస్తా ఉంటారు. అప్పుడు మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది అంటే కర్మఫలంతో తాదాక్ష్యం పొందారు, మీరు అవుట్ లిస్టులోంచి బయటకు తీసేస్తారు. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, ఆ స్తోత్రం చేయకముందు మీ మనస్థలం ఉందో స్తోత్రం విన్నాక కూడా అలాగే ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా నిందించారనుకోండి, ఆ నిందించకముందు మీ మనస్థలం ఉందో నిన్న విన్నాక కూడా అలాగే వికారరహితంగా ఉండాలి. అప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు తన ఒళ్ళో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాడు, అంతేకాదు తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. మీకు పరిపాలన చాలా బాగా చేస్తున్నారనుకోండి కైకులూరు అనుకోండి, కైకులూరులో పరిపాలన మిమ్మల్ని వెళ్ళి మీ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది అంటారనుకోండి, అప్పుడు కూడా మీకు వికారం కలగకూడదు. అది కౌశలమయ్యా. ఆ కౌశలం సంపాదించు, నువ్వు జ్ఞానోదయం అవుతుంది, తరిస్తావు, జ్ఞానాన్ని పొందుతావు. జ్ఞానానికి మించిన భాగ్యం ఏముంది? జ్ఞానానికి మించిన సంపద ఏముంది? జ్ఞానానికి చెదర పట్టావు. భగవంతుడు చెప్తాడు, పొంగుతో చెప్తాడు, పొంగుతోయి ముఖం పెద్ద చేసుకుని చెప్తాడు. ఏమంటే జ్ఞానంతో సమానమైనటువంటి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు. దానితో సమానమైంది లేనప్పుడు దానికి మించింది ఎలా ఉంటుంది అర్జున అంటాడు భగవంతుడు భగవద్గీతలో. భగవాన్ ఉవాచ, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞానవంతుడు, అదే భగవాన్ ఉవాచ. అంటే జ్ఞానవంతంలో శక్తి కూడా అక్కడ ఉంది, గ్రహించండి. కృష్ణుడిలో జ్ఞానవంతంలో శక్తి కూడా అక్కడ ఉండు. అయితే కంసుడితో పెద్ద ఏం పోరాడలేదు, ఇలా ఉన్నాడంతే. మామయ్య అని ఇలా అనసేటాడు, మహా బలవాన్ కృష్ణుడు, అతి బలవంతుడు. అతి బలవంతుడు అంటే ఆయన చెయ్యి మీ మీద పెట్టాడనుకోండి, మిమ్మల్ని సంపాదనకు వెయ్యి జనుగులు మీ మీద పడేసినట్టు ఉంటుంది. ఒక ఏడుగు మీరు మీద పడితే చచ్చిపోతాం, వెయ్యి జనుగులు వారి మీద పడితే మనం ఆగుతాం, పేడైపోతాం, అలాగే చచ్చిపోయాడు. ఇక్కడ మీరు ఒకటి మర్చిపోకూడదు, వాడు ఎంత జ్ఞానవంతుడు అంత శక్తివంతుడు, ఆ శక్తి తగినే చచ్చిపోతాడు. మనకు జ్ఞానం ఇవ్వాలనుకుని అంటే అలా వచ్చేస్తుంది. ఆ జటాయుతుడు రాముడు చెప్తాడు, అగ్ని సంస్కారం చేస్తాడు, దశమికి పట్టిన భాగ్యంకి వచ్చింది జటాయు. ఆ శరీరానికి ఈయనే దహనం చేస్తాడు, ఈయనే సంస్కారం చేస్తూ వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాలంటాడు. అమ్మాయి అంత వెళ్ళవలసింది, అతి బలవాన్. అర్జునుడు ముందు కృష్ణుడు దిగమంటాడు రాదాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? నువ్వే ముందు దిగా అంటాడు.
అర్జును ముందు దిగాడు, తర్వాత కృష్ణుడు దిగాడు, రథం వెంటనే కాలిపోయింది. ఎంచిన అనేక గొప్ప గొప్ప భీష్ముడు ద్రోణాచార్యుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇడిచిపెట్టిన అస్త్రాలు అనగా నేను తొక్క పెట్టి ఉంచాడు అర్జున్ని కాల్చుకుంటాడు. ముందు కృష్ణుడు దిగిపోతాడు రథం అనుకోండి, ఆ అస్త్రాలను అర్జున్ని కాల్చేస్తాడు. కృష్ణుడు కింద దిగాడు, రథం కాలిపోయింది. రథం అప్పటికప్పుడు ఎద్దరు చూస్తుంటేనే కాలిపోయింది. అనేక గొప్ప గొప్ప అస్త్రాలు విడిచిపెట్టాడు, కాక రథం మీద అతి పెట్టి ఉంచాడు అర్జున్ భస్మం చేయకుండా. అది భగవంతుడి యొక్క రక్షణ. ఆ రక్షణ అర్జునుడికే కాదు, నమ్మితే మనకు కూడా ఉంటుంది. అతి శక్తి ఉంటుంది. అక్కడ జ్ఞానం వేరు, శక్తి వేరు. అక్కడ ఎంత కృష్ణుడు ఎంత జ్ఞానం ఉందో అంత శక్తి కూడా ఉంది. అంటే దాన్ని పోలవతారం అంటారు. నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. అంటే నువ్వు కొంతకాలం చేయి, ఎప్పుడు మిమ్మల్ని ఎలా చేయాలంటే అలా కాదు. నువ్వు కొంతకాలం చేస్తాడు, నీకు తెలియకుండా నేను మనసు చేసుకుంటాడు. అది జపం మనకు అలవాటు అయింది అనుకోండి, కొంతకాలానికి ఆయనకే మనకు తెలియకుండా అలా జపం చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను కాశీ నుంచి వచ్చాక రాత్రి ఎప్పుడో 1 గంట మెలకు వస్తే ఆ గదిలో వారం రోజులు అని కదండి, ఆ కాశీ గదిలో ఉన్నట్టు అనిపిస్తుంది. కైకలూరులోనే అలాగే ఇది కైకలూరులోనే అర్థం అవడానికి మెలకు వచ్చాక 2 నిమిషాలు పడుతుంది. ఇది దేవాలయం అర్థం అవడానికి మెలకు వచ్చాక 2 నిమిషాలు అర్థం అవుతాడు. ఆ కాశీ ధ్యాసం ఉంటున్నాను, మెలకు వచ్చాక కూడా ఇది కాశీ అంటే ఆ కాశీలోనే దగ్గర అనుకుంటున్నాను. మెలకు వచ్చాక 2 నిమిషాలకు కూడా అర్థం అవుతాను. ఇప్పుడు అది అప్రయత్నంగా కొంతకాలం నువ్వు సాధన చేస్తే నీ ప్రయత్నం చేయడం పర్లేదు, అది అప్రయత్నంగా లోపల జరిగిపోతూ ఉంటుంది. నీకు ఎఫర్ట్లెస్, నువ్వు ఎఫర్ట్ చేయగా చదివి ఎఫర్ట్లెస్ స్టేజ్ వచ్చేస్తే నీకు అన్న కొంతకాలం ప్రయత్నం చేయి అప్రయత్నంగా. అంటే ప్రయత్నం చేస్తే నీకు కొంత దుఃఖం రావచ్చు. ప్రయత్నం చేస్తే ఇదేంటి, ఎంతకాలం సాధన చేస్తావు, ఎంతకాలం ప్రయత్నం చేస్తావు మీరు అనుకోవచ్చు. ప్రయత్నం చేయగా ప్రయత్నం చేయగా చేయగా ప్రయత్నమైన స్థితికి మీరు వచ్చేస్తారు. అప్పుడు సహజంగా మీ హృదయంలో అది మీ హృదయంలో అది జరుగుతూనే ఉంటుంది. అది జరుగుతూనే ఉంటుంది జపం చేయగా చేయగా. అది నీకు తర్వాత మీ హృదయంలో సహజంగా అది జరిగిపోతే ఉంటుంది. ఎంతకాలం జరుగుతుందంటే నీ హృదయంలో నిజం, నీకు ఆ నిజం నీ హృదయంలో నిజంతో తాదాత్యం పొందే వరకు, ఏకం పొందే వరకు, అందులో ఐక్యం అయ్యే వరకు చేస్తూనే ఉంటుంది. నేను అక్కడ చేర్చేది తప్పుకుంటుంది. ఆ సాయంతో 6 నెలల స్నానం చేస్తే వాడు ఈడవుతాడు. ఏదైనా సరే జపం కూడా అంతే. జపం చేయగా 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 సవకాలమైన విడిచిపెట్టేసిన జపాన్ని అదే మనిషి చేయించక్కడ తీసుకుపోతుంది అని భగవాన్ అంటున్నారు. రూపం కంటే నామం గొప్పది, రూపం కంటే కూడా నామం గొప్పది. మీకు జపం అలవాటు పడిపోతుంది, రూపం అక్కర్లేదు మీకు. అంటే పెద్దలు చెప్తారు, రాముడు రూపం కంటే రాముడు నామం గొప్పదాలు, కృష్ణుడు రూపం కంటే కృష్ణుడు నామం గొప్పదాలు. మీకు నామం బాగా పూజితే ఇంక రూప జాస్తి కూడా అక్కర్లేదు, రూప జాస్తి కూడా పండేది మీకు. అంచేత నువ్వు జపం అంటే సామాన్యం అనుకోవద్దు, నామాన్ని మీరు తక్కువ చూపు చూడొద్దు. మీరు ఆత్మజ్ఞానం సముపాదించు, బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి, మీ హృదయంలో ఉన్న ఆ చావుతోటి పుట్టుకలతోటి సంబంధం లేని ఆ సద్వస్తువుని తెలుసుకోవడానికి ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో, ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో, ఏదైతే మీ హృదయంలో నిజాన్ని తెలుసుకోకుండా ఏ విషయాలు జన్మాంతరంలో చుట్టే విషయాలు ఏమున్నాయో, ఆ అన్నింటిని కూడా కాల్చి బూడిచ్చేస్తుంది జపం. జపానికి అంత శక్తి ఉందని చెప్తున్నారు భగవాన్. అది జపాన్ మీరు తక్కువ అంచనా వేయొద్దు. మీకున్న ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మీకున్న ప్రతిబంధకాలు అన్నింటిని కూడా కాల్చి బూడిచ్చేస్తుంది జపం. జపం అంత శక్తివంతమైంది. మీరు శ్రద్ధగా చేస్తుంటే, భక్తి శ్రద్ధలతో చేస్తుంటే అంత శ్రద్ధగా మీకు ఆ ఫలితాన్ని మీరు పొందుతారు. అంటే శ్రద్ధ యొక్క తీవ్రతను బట్టి మీరు ఆ ఫలితాన్ని పొందుతారు. మీలో చిత్తశుద్ధిని బట్టి ఆ ఫలితాన్ని మీరు పొందుతారు. దానికి ఇంత టైం అని దానికి ఏం హద్దులు లేవు దానికి. అంటే మీ అడ్డంకులన్నీ ఆత్మజ్ఞాన సముపార్జనకు వచ్చే ఆ సంస్కారాలు వాసనలన్నీ అని మీకు ఎప్పుడున్న మీ హృదయంలో ఉన్న జ్ఞానం కొంత తెలిసినా మీ హృదయంలో సుఖం తెలిసి అప్పుడు ఒడ్డుకు వచ్చేసాం అనుకోకండి. పూర్వజన్మ నుంచి మనకు వచ్చినటువంటి తలంపులు వాసనలు సంస్కారాలను పూర్తిగా కాలి బూడితేనే కానీ మనకు వచ్చినటువంటి అనుభవం పెరమినంటవద్దు. మనకు ఏదైనా అనుభవం వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా అనుకోండి మాట్లాడచ్చు, మీకు ఎప్పుడైనా వస్తే రావచ్చు అనుభవం, అది పెర్మనెంట్ అవ్వదు. ఏదో కొన్ని నిమిషాలు ఉండి పోతా ఉంటుంది. ఎందుకంటే లోపల సూర్యుని ఏ ఉన్నైతే మేఘాలు కన్నేస్తాయో మన హృదయంలో నిజాన్ని వాసనలు సంస్కరణ తలంపులు ఏ కన్నేస్తూ ఉంటాయి. అంచేత వాసనాక్షయం పూర్తి అయితేనే కానీ జ్ఞానం శాశ్వతం కాదు. జ్ఞానం పెర్మనెంట్ అవ్వదు, టెంపరీగా ఎప్పుడైనా రావచ్చు. కానీ వాసన ఈ సంస్కారాలన్నీ పూర్తిగా నశిస్తేనే కానీ మీకు వచ్చిన అనుభవం పెర్మనెంట్ అవ్వదు. పెర్మనెంట్ అయితేనే కానీ ఈ జన్మ మరణ ప్రవాహం నుంచి విడుదల పొందలేదు. అనేక కోరికలు జయించాలనుకునే చివరికి ఒక కోరిక మిగిలిపోయింది, అది కూడా పునర్జన్మ తీసుకొస్తాం. అంటే మనకి మనం సాధనలో ఇంటికి ఎవరికి వెళ్ళలేకపోతున్నాం అంటే ఒకటే కారణం, మనం ఏదో శ్రవణం చేస్తున్నాం, ఇంటికాడ జపం చేస్తున్నాం, కానీ మన దగ్గర లోపం ఎక్కడ ఉందంటే ఉండమనిసినంత వైరాగ్యం లేదు. ఎక్కువ ఉండక్కర్లేదు, ప్రభుమాత్రంలో కూడా లేదు. మన సాధనలో ఫెయిల్ అవటం కారణం అదే. వైరాగ్యం లేకుండా, అధ్యాసం లేకుండా ఆత్మజ్ఞానం సాధ్యపడదని చెప్పాడు కృష్ణుడు గీతలు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. తర్వాత ఇంకోటి, మనం ఏ పని చేసినా ఈశ్వర ప్రీత్యర్థం చేయాలి, గౌరవం కోసం చేయకూడదు.
నేను మాట చెప్తాను, మీరు ఎవరితో అనకండి, ఈ మోసుకెళ్ళకండి, ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోండి. ఇప్పుడు నేను ఏదో పని చేశాను అనుకోండి, ఏదో పని చేశాను ఇక్కడ కైకం వచ్చా, ఏదో మంచి పని చేశాం అనుకోండి, కానీ మీకందరికి ఎలా అనిపిస్తుంది? మంచి పని అనిపిస్తుంది. నాన్నగారు మంచి పని చేశారు, కైకలూరు వచ్చారు, మంచి పని చేశారు, మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. దానివల్ల నేను ప్రతిష్ట కోరుకుంటాను అనుకోండి, అనుకోండి మాట వరుసకి, ఏం ప్రతిష్ట, నాకు ప్రతిష్ట రావాలి కైకలూరులో అని నేను కోరుకుంటాను అనుకుంటాను అనుకోండి. ఏమండి, నేను మనసులో అలా అనుకుంటాను అనుకోండి, అదే అలా అనుకుంటే నాకు అహంభావన పోగొట్టుకునే బుద్ధి నాకు లేదని అది మళ్ళీ మాటలు మీరు మోసుకెళ్ళండి. అంటే ఇలా ఎంచుకుంటారని నా అహంభావం నేను పోగొట్టుకునే బుద్ధి నాకు లేనప్పుడు ఇటువంటి బుద్ధులు అదే వస్తాయి. మళ్ళీ మాటలు మీరు ఎవరితో అనవద్దు. మీకు లోచూపు ఎవరో ఇతరులు కూడా మీకు అనవసరం. లోచూపు కనుక మీకు అలవాటైతే ఇటువంటి విషయాలు మీరు మీ హృదయంలో ఉన్నది అంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ లోచూపు ఏం అలవాటం లేదు, లోపల ఏముందో తెలియటానికి లోచూపు తెలియాలి, లోచూపు ఉండాలి. లోపల ఏముందో తెలుస్తుందో తెలియదు, అది ఉదయం దేహ. లోచూపు ఏం అలవాటం లేదు మనకి. భగవాన్ అంటారు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్నావు అనుకో, అది అనుకో, ప్రపంచానికి ఉపయోగపడాలనుకుంటున్నావు అనుకో, నువ్వు ఆత్మజ్ఞానం సంపాదిస్తే నీకంటే నీ ద్వారా కంటే నీ ద్వారా ప్రపంచానికి ఎంత సహకారం కావాలంటే అంత సహకారం జరుగుతుంది, నీకంటే మించి ఎవడో చేయలేడని చెప్పాడు. అది లోపల జరిగే ప్రక్రియ. మీ ఇంట్లో వాళ్ళు ఏం పెడతారు? మీకు అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, జ్ఞానం ఎక్కడ ఇస్తారు? భగవాన్ అన్నారు, నువ్వు కనుక ఇతరులకు నువ్వు సహాయం చేయాలి, సహాయం చేయాలి నువ్వు అనుకుంటే, నిజంగా నీ ద్వారా సహాయం జరగాలనుకుంటే నువ్వు ముందు జ్ఞానాన్ని సంపాదించు. లోకంలో ఎవరి ద్వారా జరిగిన సహాయ సహకారం సమాజం ఈ ద్వారా జరుగుతాయి. ఒక నీకు ఆ బుద్ధి ఉంటే అయితే నువ్వు నీ హృదయంలో సహజ స్థితి ఉంది. ఇంకోటి, మన హృదయంలో ఉన్న సహజ స్థితి మనం పొందే వరకు బుద్ధిలో ఉన్న చాపల్యం పోదు. మన హృదయంలో ఉన్న సహజ స్థితి మనం పొందే వరకు మన బుద్ధిలో ఉన్న చాపల్యం ఎంతో కొంత చాపల్యం ఉంటుంది. మన హృదయంలో నిజంగా తెలిసే వరకు, మన హృదయంలో సత్యం దానికి అర్థమయ్యే వరకు, దాని బుద్ధి గ్రహించే వరకు, ఆ గ్రహింపు శక్తికి కూడా భగవంతుడు చెప్పాడు, మీరు నా మాట వింటే, నా ఎందుకు మీకు గౌరవం ఉంటే, నాకు ఇష్టమైన పని మీరు చేస్తూ ఉంటే, మీకు జ్ఞానం మీ హృదయంలోనే నిజం తెలుసుకునే బుద్ధిని నా చేతితోటి మీకు ప్రసాదిస్తాను. అప్పటి వరకు మీరు సాధన చేసినా తెలియదు అన్నాడు. నాకు దగ్గర లేకుండా తెలియదు. అంటే మానవుడు ఎంత, జీవుడు ఎంతవరకు ఏంటంటే ఫైనల్ స్టేజ్ లో మీరు బాగా అర్థం చేసుకోండి, ఫైనల్ స్టేజ్ లో జీవుడు ప్రయత్నం చేస్తాడు, మంచివాడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఆ చివరి క్షణం వచ్చేసరికి ఆ జీవుడికి దేవుడు దైకంగా లేకపోతే ఆ ముడి విడిపోదు. అది అజ్ఞానంలో ఉండిపోతాడు, కానీ ఆ గడప దాటలేడు, జ్ఞానంలోకి రాలేదు. ఇప్పుడు జీవుడు మ్యాక్సిమం చేస్తాడు. చెడ్డవాళ్ళు మాట ఉండలేదు, మంచి వాళ్ళు బాగా సాధకండి, పెద్ద పెద్ద సాధకంలో దృష్టిలో పెట్టుకుందాం. మామూలు వాళ్ళు ఉండలేదు, బాగా సాధన చేసే వాళ్ళు తీసుకుందాం. కష్టపడి సాధన చేసే వాళ్ళకి వాళ్ళు కూడా ఏదో కొంతవరకే సాధన చేయగలరు, సాధన చేస్తారు. కానీ దేవుడిని తెలుసుకునే ముందు ఆ క్షణం చివరి క్షణం వచ్చేటప్పటికి ఆ పెద్ద సాధకులు కూడా ఆ దేవుడు దయ లేకుండా వాళ్ళ జీవుడు దేవుణ్ణి పొందలేడు. అక్కడ ఈశ్వరుడు దయ కనుక లేకపోతే వాడు ఎంత సాధన చేసినా వాళ్ళ దేవుడు యొక్క సాక్షాత్కారం పొందలేడని శాస్త్రంలో ఉంది. అంటే నీ సాధనాన్ని తెలియచేటలు సరిపో, నీ సాధన అవసరం, నీ తెలియచేటలు అవసరం, నీ వివేక అవసరం, నీ బుద్ధి సూక్ష్మత అవసరం, సాధు సాంగత్యం అవసరం, అన్ని అవసరమే. కానీ ఇంత మాత్రం చేతి మీకు మోక్షం వచ్చేది. ఆ చివరి మట్టి దగ్గరికి వచ్చేవాడికి ఆ దేవుని దయ కలిగి, సాధకుడికి ఆ దేవుని దయ లేకపోతే ఆ సాధ్యపడే వస్తువు సాధ్యపడదు అని శాస్త్ర భగవాను వాచ. ఎవరు వాచే? భగవాను వాచ. భగవాన్ అంటే ఎవరు? అక్కడ కృష్ణుడు కాదు మీకు జ్ఞాపకం, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞానవంతుడు, సర్వ సమగ్రత కలవాడు. అది గుహ దాటిస్తాడు రాముడు, ఆ నదిని దాటిస్తాడు గుహ రామాయణంలో. ఆ గుహుడు అడుగుతాడు రాముడితో, ఈ నది నేను దీన్ని దాటించాను, సంసార సముద్రం నుంచి నన్ను నువ్వు దాటించు అంటాడు గుహుడు రాముడు. నీకు నేను సహాయం చేశాను, నదిని దాటించాను, నువ్వు నాకు సహాయం చేయి. సంసార సముద్రం నుంచి నన్ను తరింపు చేయి, నువ్వేమో నదిని దాటించాను, నన్ను సంసార సముద్రం నుంచి నన్ను దాటించు అంటాడు గుహుడు రామచంద్రమూర్తితో. ఈ ఘట్టాలని రామాయణంలో వస్తుంది, అది లవ్ స్టోరీ. ఆ భక్తి పరాకాష్ఠ అటువంటిది. అరణ్యవాసం మొదటిలోనే వీళ్ళు కింద నిద్రపోతారు, అంత ముందు మంత్రాల మీద నిద్రపోయారు, తర్వాత కింద నిద్రపోతారు. రాముడు కింద నిద్రపోతూ ఉంటాడు. టెక్క ఏంటంటే తల తన చెయ్యి టెక్క కింద పెట్టుకుని నిద్రపోతా ఉంటాయి. లక్ష్మణ్ని కాపలా కాస్తా ఉంటాడు జంతువులై రాకునోడు. లక్ష్మణుడు ఏమి కాపలా కాస్తాడంటే రాముణ్ణి, లక్ష్మణుడు భూమిని కాపలా కాస్తున్నాడు. భరతుడు చూస్తే ఎలా చేశాడు, రాముడిని ఏమో అరణ్యాన్ని పంపేశాడు, ఒక తమ్ముడేమో అరణ్యాన్ని పంపేశాడు, ఇంకో తమ్ముడు చంపుతాడేమో ఇక్కడ తీసుకొచ్చాయి. రాముడిని లక్ష్మణ్ కాపుతాడు, లక్ష్మణుడు అకాల చంపుతాడేమో, గురువు లక్ష్మణ్ కాపలా కాస్తాడు. అది అక్కడ రామాయణంలో ఉన్న భక్తి కాదు, వైభవం అటువంటిది. ఆ భక్తి యొక్క పరాకం ఎటు చూసినా భక్తి, ఎటు చూసినా ప్రేమ, ఎటు చూసినా మాంసం. నీకు ఉండి తగలవు, ఎముకలు తగలవు, మారీచుడు అవటానికి రాక్షసుడే. రావణాసుడితో చెప్తాడు ఎందుకని అనవసరం నాకు రావణుడితో పేజీ పెట్టుకోవద్దు అని చెప్తాడు. అయితే రెండు రావుడు అప్పుడు మారీచుడు అనుకుంటాడు వాడు రాక్షసుడు వాడికి ఏదో పుణ్యబలం ఉంది అది మనసులో అనుకుంటాడు నీ చేతిలో చచ్చిపోతే రాముడి చేతిలో చచ్చిపోతే నీ చేతిలో చచ్చిపోతే నేను పిశాచారం అవుతాను రాముడి చేతిలో చచ్చిపోతే నేను మోక్షంలో వస్తున్నాను మాయలేడి వేషం వేసుకుని వచ్చాడు. ఆ రాక్షసుల్లో కూడా రెండు మంచివాడు ఉన్నారు అది వాళ్ళు వాళ్ళ పూర్వ పుణ్యం అది. ఇంకోటి సాంప్రదాయాలను కనుక ప్రతి మనిషి ఆ ధర్మం ఆ ధర్మాన్ని కనుక ఆచరిస్తుంటే సాంప్రదాయాన్ని ఆచరిస్తుంటే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ అక్కర్లేదు. ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించు ఆ మతంలో ఏ గౌరవం ఉందో ఆ సాంప్రదాయాన్ని కనుక ఆ ట్రెడిషన్ కనుక ఆ ట్రెడిషన్ ప్రకారం ప్రవర్తిస్తే సబ్ రిజిస్టర్ ఆఫీసు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ అక్కర్లేదు మేజిస్ట్రేట్ కోర్టు అసలు అక్కర్లేదు. మేము మొన్న కాశీ వెళ్ళినప్పుడు వైద్య గారి ఇంటికి చూడటానికి వెళ్ళాం. ఆ విధంగా మాట్లాడ సందర్భంలో ఒక మాట చెప్పారు చిత్రకూట వెళ్ళి వచ్చారట వారు పూర్వం ఎప్పుడో పదేళ్ల కింద. చిత్రకూటం అంటే రాముడు లక్ష్మణుడు సీతమ్మ ఒక నెలలు అక్కడ ఉన్నారు అయోధ్యను విడిచిపెట్టాక చిత్రకూటంలో అక్కడ ఉన్నారు. కాశీకి 6 గంటల 5 గంటల ప్రయాణం అది కాశీకి 5 గంటలు 6 గంటల ప్రయాణం ఉంటుంది చిత్రకూటం. దానికి ఇది మన శివుడు రాముడు లక్ష్మణుడితో చెప్తాడు కానీ మనం చిత్రకూటంలో కొంతకాలం ఉందాం దాని పక్కన మందాకిని నది ప్రవహిస్తుంది మనం కూడా ఎక్కడైనా ఉండాలనుకుంటే అక్కడ వాటర్ సరిగ్గా ఉంటుందని మనం చూసుకుంటాం కానీ నీళ్లు వస్తాయి లేదంటే అక్కడ మమ్మల్ని స్థలం కొనుక్కోమంటున్నారు అక్కడ నీళ్లు సరిగ్గా వస్తాయి అని అడుగుతాం. ఆ నీళ్లు దొరకమంటే అది ఇల్లు కొనం స్థలం కొనవసరం. అలాగే లక్ష్మణుడు రాముడు మనం చిత్రకూటంలో కొంత ఉందాం నది నీళ్లు బాగానే ఉంటే మన దాకని అక్కడ ఉండటానికి ఈ మన శివుడు వాడు చిత్రకూటంలో వాళ్ళ అనుమతి తీసుకోవాలి కదా వాళ్ళ అనుమతి తీసుకోవాలి మనం శివుడు అనుమతి నువ్వు వెళ్ళి ఒక నెలలు మనం ఉండటానికి అవకాశం ఇవ్వమని లక్ష్మణ్ పంపి పర్మిషన్ తెచ్చుకోమంటాడు. పర్మిషన్ తీసుకురాని నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ శివుడు ఈ మెదడు డ్యాన్స్ చేస్తున్నాడు మ్యాచ్ అది మ్యాచింగ్ చేస్తున్నాడు శివుడు. ఓ చెయ్యేమో పైకి పెట్టాడు ఎవరు శివుడు ఓ చెయ్యి కిందకి పెట్టాడు ఓ మ్యాచింగ్ చేయాలి మ్యాచ్యం ఆపుతుంది ఆ శివ నాట్యం శివ తాండవం అదేంటది తాండవం ఆ తాండవం ఆపు చేయటం లేదు ఆ శివ తాండవం నుంచి సాంస్కృతిక గ్రామర్ అంతా వచ్చిందని చెప్తారు. శివుడు జ్ఞానానికి అధిపతి మ్యాచింగ్ చేసి శివ తాండవం చేస్తున్నాడు. అవి అన్నదాట్టి చెప్పాడు పర్మిషన్ అడగటానికి ఏమి అవకాశం కాకపోతే అదే ఒకటే నాట్యం ఒకటే తాండవం కానీ ఒకటి చూశాడు ఓ చెయ్యి పైకి పెట్టాడు ఓ చెయ్యి కిందకి పెట్టాడు ఆ తాండవం చేసేప్పుడు చెయ్యిలు మార్చడం చెయ్యి పై ఉండు చెయ్యి కింద ఉంది ఆ తాండవం చేస్తున్నాడంటే ఒక రాముడు లక్ష్మణుడికి మాట చెప్తే ఆ చేతులు అలా ఎందుకు పెట్టాడు నీకు అర్థం అవ్వలేదు ఆ చేతులు అలా ఎందుకు పెట్టాడు నీకు అర్థం అవ్వలేదు దాంట్లో ఒక సందేశం ఉంది ఇంక నువ్వు నాకు ఎవరని చెప్పక్కర్లేదు అంటే శివుడు వీడి పర్మిషన్ అడగడానికి లక్ష్మణ్ దాని అర్థం ఏంటంటే శివుడు ఒక చెయ్యి పైన పెట్టడం చెయ్యి కింద పెట్టి నాట్యం చేయడంలో మన అర్థం ఏంటంటే పైన పెట్టిన చెయ్యి ఏం చెబుతున్నాడు నీ జిహ్వేంద్రియాన్ని జయించిన వాడు కింద పెట్టిన చెయ్యి ఏం చెబుతున్నాడు భుజేంద్రియాన్ని జయించిన వాడు నెల ఉండొచ్చు 2 నెలలు ఉండొచ్చు ఆ 2 ఇంద్రియాలు జయించిన వాళ్ళు ఈ కొండ మీద ఉండటానికి అనుకునే కానీ మిగతా వాళ్ళు ఈ కొండ మీదకి రావటానికి వీలేదని అర్థం అవుతుండదు. ఈ కొండ మీద ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం ఉండొచ్చు కానీ పైచే ఏం చెప్తుంటే దివ్యేంద్రియాలు జయించాలి చంద్ర ఏం చెప్తుంటే గుహ్యేంద్రియాలు జయించాలి అంటే ఆ 2 ఇంద్రియాలు జయించిన వాళ్ళ మటుకి కొండ మీద ఉండొచ్చని చెప్పకుండా చెప్పటం అయితే మనం ఆ కొండ మీదకి వెళ్ళొచ్చని రాముడు చెప్పాడు శివుడు మనకు పర్మిషన్ ఇచ్చినట్టే నోటితో చెప్పక్కడ చేతులతో చెప్పాడు సరిపోతున్నట్టు. ఆ మందాకిని నది అంటే బహు ఇష్టం రాముడికి రోజుకు 3 ఫోట్లు స్నానం చేసేవాటి నా నీటిలో మందాకి ఆ మందాకిని నది పెద్ద గొడవ గొడవకెళ్ళి ఉండదు చాలా ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది నీరు స్వచ్ఛంగా ఉంటుంది ఆ నీటిలో మన ముఖం పెట్టి చూస్తే మన ముఖం కూడా అందులో కనిపిస్తుంది నీరు స్వచ్ఛంగా ఉంటుంది అతి వేగంగా ఉండదు నిర్మలంగా ఉంటుంది మన స్నానానికి అనుకూలంగా ఉంటుంది స్నానానికి అనుకూలం పానానికి అనుకూలం నిర్మలంగా ఉంటుంది మన నీటిలో ఆ మందాకి నదిలో మనం చూసుకుంటే మన ముఖం కూడా కనిపిస్తున్నట్టుంది. ఆ నదిలో నీళ్ళు ఎంత ఇష్టం అంటే ఆ నది కోసం రోజుకు 3 ఫోట్లు స్నానం చేసేవాడు. అయితే ఎప్పుడు ఉన్నది ఏదైతే ఎప్పుడు ఉందో అది ఒకటే సత్యమైంది ఎప్పుడు కూడా మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి మధ్యలో వచ్చి అని మధ్యలో పోతాయి ఎప్పుడు ఉండేది మటుకి ఎప్పుడు ఉండేది మటుకు మధ్యలో వచ్చి మధ్యలో ఎలా పోతాయి అనుకుంటా అనిపిస్తుంది పోతాయి అంటే ఈశ్వరాజ్యం మన అనేక మంది శవాలను చూస్తూ ఉంటాం మనకేం ఇబ్బంది లేదు అనుకుంటాం మన కళ చూడు కొన్ని 1000 శవాలు చూసి ఉంటాం కానీ ఏదో రోజు మన శరీరం కూడా శవమవుతుంది మర్చిపోతాం మనకేం ఇబ్బంది లేదు అనుకుంటాం ఇదే మాయ. అదే రమణ మహర్షి గారిని ఒకటి అడిగాడు నాకు ఎలా జ్ఞానం వస్తుంది చనిపోయిన వాళ్ళ జీవిస్తే నీకు జ్ఞానం వస్తుంది. అయితే ఎప్పుడు ఉన్నది ఏదైతే ఎప్పుడు ఉందో అది ఒకటే సత్యమైనది ఏదైతే ఎప్పుడు ఉంటుందో అది సత్యమైనది
ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఈ నోడి సత్యమైంది కాదు. మీ దేహం కొంత కాలం కిందట్టు లేదు, ఇప్పుడు ఉంది, కొంత కాలం తర్వాత ఉండి వెంటనే ఈ సత్యం కాదు. మన మనసు కూడా స్వచ్ఛం కాదు. రోజులు పది అవతారాలు ఎక్కుతుంది, పొద్దున్న ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం ఒక రకంగా ఉంటుంది. మనసు నిజమైతే సరిగ్గా ఉంటుంది, కానీ మనసు నిజం కాదు. మనసు అసత్యం. మనసు చూకి మార్గమే చూసే నవ్వు మనసు నువ్వు మనసు ఉందని అనుకుంటున్నావు, విచారణ చేస్తే లేదు. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు మనసు ఎక్కడ ఉంది, అర నిద్రలో మనకు మనసు ఎక్కడ ఉంది, లేనే లేదు అసలు మనసు గాఢ నిద్రలో. ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలో లేనిది, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనిది, ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతంలో లేనిది, ఈ ప్రతిదీ అసత్యమే. మనసు జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది, గాఢ నిద్రలో అవస్థ మారేటప్పటికీ నీకు గాఢ నిద్ర అవస్థలో మనసు ఎక్కడ ఉంది, మనసు లేదు. అందుకని నిద్రపోయి చచ్చిన వాళ్ళతో సమానం ఉంటారు. అదే నీకు నిద్రలో ఉండగా నీ కాలమే పాడేదని పాకెళ్ళిపోయింది అనుకోండి, నీకేం తెలియదు ఉంచే కదా. అదే జాగ్రత్త అవస్థ అయితే భయం వేస్తున్నా. భయపడేది ఎవరు? మనస్సు. మనసు లేనప్పుడు భయం లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మనం ఆత్మజ్ఞానం సముపార్జన గడ్డొచ్చి గుణ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ప్రతిబంధకాల మనస్సులో ఉన్నాయి. అంటే మనస్సు రక్షిస్తుంది కదా, మెషిన్స్. మనస్సు బూడిదైంది, ప్రతి కూడా బూడిదైపోతాయి. ఇల్లు కాలిపోయినప్పుడు ఇంట్లో ఎలకలు కూడా కాలిపోతాయి. మనస్సు కాలిపోయినప్పుడు మనస్సులో ఉన్న వాసులు కూడా కాలిపోతాయి. మనస్సు కూడా నిజం కాదు. ఉదయం ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటారు, సాయంత్రం ఒక రకంగా ఉంటారు. మనుషులు చూస్తున్నాం కదా, ఎంచదా మనసు? అసలు మనస్సే నిజం కాదు. పెంటనే కూర్చుని మనం పెంటనే కూర్చొని చెడ్డ వాసన వస్తాం అనుకోవడం ఎటువంటి మనసు చుట్టూ తిరిగి అశాంతిగా ఉంటాం అనుకోవడం, అలా మనసే అశాంతి, మనసే డిస్టర్బెన్స్, మనసే ఆందోళన, మనసే గందరగోళం. పెంటనే కూర్చున్నప్పుడు వాసన తప్పదు, మనసు చుట్టూ తిరిగినప్పుడు గందరగోళం తప్పదు. అంటే భగవాన్ చెప్తూ ఉంటారు, నువ్వు నీకు సంబంధం లేకుండా అందరి విషయాల్లో కలగ చేసుకుంటే నువ్వు నీ మనసు పెరుగుతుందన్నారు. సాధ్యం ఉంటారు, ఇతరుల గొడవలు నువ్వు కలగ చేసుకోకు. నువ్వు వచ్చిన పని అయితే నువ్వు చూసుకో. ఇతరుల గొడవలు కలగ చేసుకుని నీకు మనో నాశనం అవ్వదు. సాధ్యం ఉంటుంది సార్, నీ పని ఏదో నువ్వు చూసుకో, నీ సాధన ఏదో నువ్వు చేసుకో. నీ మనస్సు రక్షిస్తుంది. నువ్వు ఏదో పని చేయకుండా ఉండలేదు కాబట్టి సత్కర్మ చెయ్యి, తరిస్తావు. మనసుంటే అంతా ఉంది. అది లేకపోతే నీకు మనసుంటే నువ్వు ఉన్నావు, మనసుంటే నేనున్నాను, మనసుంటే సమాజం ఉంది, మనసుంటే పుణ్యం ఉంది, మనసుంటే పాపం ఉంది, మనసుంటే లాభం ఉంది, మనసుంటే నష్టం ఉంది, మనసుంటే దేవుడు ఉన్నాడు, మనసుంటే పరలోకాలు ఉన్నాయి, మనసుంటే నరకలోకాలు ఉన్నాయి, మనసుంటే పుణ్యలోకాలు ఉన్నాయి, మనసుంటే అంతా ఉంది. అది లేకపోతే ఇచ్చేది లేదు. ఇది ఒకటి నాకు సత్యం. మనసుంటే నువ్వు ఉన్నావు, నేనున్నాను, సమాజం ఉంది, దేవుడు ఉన్నాడు. ఇవన్నీ మనసు నశించే వరకు, మనసు కల్పించిన విషయాలు కూడా జన్మ జన్మలకి నీ కూడా వెంటాడతాయి. మనసు నశించే వరకు మనసులో ఉన్న విషయాలు కూడా నేను జన్మ జన్మలకి వెంటాడతాయి. కర్తృత్వ బుద్ధి కూడా నేను ఇది సాధించాను అది సాధించాను బుద్ధి కూడా మనసులో ఉంది. మనసు ఉంటే అంతా ఉంది. అది రాకపోతే ఏది లేదు. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని గ్రంథములు అధ్యయనం చేసినా, ఎన్ని వేదములు పారాయణము చేసినా, ఎన్ని దేవాలయముల చుట్టూ తిరిగినా, నువ్వు మనోనిగ్రహము నేర్చుకోలేనప్పుడు వీటి వల్ల నీకు ప్రయోజనం లేదు. మనోనిగ్రహం లేకుండా మనస్సు అనగదు. మనస్సు అనగకపోతే ఆత్మజ్ఞానం సాధ్యం కాదు. ఆత్మజ్ఞానం లేకుండా నువ్వు ఆత్మ సామ్రాజ్యాన్ని పొందలేవు, ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అవ్వలేవు నువ్వు. అంటే సందేహాలు పెట్టుకోకు. కొంతమంది డౌటింగ్ కావాల్సిన కూర్చుంటే అనుమానం, ఉంచుంటే అనుమానం. కొంతమంది డబ్బు బియ్యం డబ్బా కూడా తాళం వేసుకు వెళ్ళిపోతా ఉంటారు. మరి ఆఫీస్కి వెళ్తే బియ్యం ఇంట్లో అమ్మేస్తారేమో. బియ్యం డబ్బాకి తాళం వేసుకుని వెళ్ళి వాళ్ళు ఉంటారు. కొంతమంది డౌటింగ్ సామస్యలు ఉంటారు ప్రతిదానికి అనుమానం. అని భగవాన్ చెప్తున్నారు. సందేహం ఏంటంటే అంటే మనకు సామెతలు ఉన్నాయి కదా, రామనామాచారాలు చెప్పారు కదా, కంట్లో నలిసే చూడదు, కంట్లో కాళ్ళు ముళ్ళు చూడదు, కంట్లో నలిసే చూడదు, సందేహాలు కూడా అటువంటివి. ప్రతిదానికి భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని ప్రతిదానికి సందేహం పెట్టుకుంటా. అంటే ఉన్నాడు ఏ రోజు కాలేదే సందేహం పెట్టుకుంటే నువ్వేం తెలుసుకుంటావండి, నువ్వు ఎలా కరుస్తావు? సందేహాలు వదిలిపెట్టు, దోషాలు విడిచిపెట్టు. నువ్వు డౌటింగ్ సమస్యలాగా ఉండొద్దు. ప్రతి చిన్న విషయానికి నుంచుంటే సందేహం, సందేహం కూర్చుంటే సందేహం. ప్రతి విషయానికి సందేహాలు పెట్టుకో. సందేహాలు పెట్టుకుంటే నీకు విశ్వాసం బలమిస్తుంది, కానీ సందేహం బలమవుతుంది. నీకు భగవంతుడి మీద నీకు విశ్వాసం కలిగి ఉంటే నీకు ఆత్మవిశ్వాసం కలిగి. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏమి సాధించలేడు. ఏమో లేదు పరం మీద ఆత్మవిశ్వాసం లేనివాడు. మీ స్వామి వివేకాలను అనివ్వడం ఏమనివాడంటే దేవుడు లేడని చెప్పేవాడు నాస్తికులు కాదు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళు నాస్తికులండి. దేవుడు లేడని చెప్పేవాళ్ళు నాస్తికులు కాదు. మనిషి తన మీద తనకు నమ్మకం లేకపోతే వాడు నాస్తికులు. తన మీద తనకు నమ్మకం లేనప్పుడే ప్రతి వాడి మీద సందేహం.
మనం ఆత్మవిశ్వాసం కనుక లేకపోతే ఏది సాధించలేదు. మన మీద మనకు నమ్మకం లేకపోతే, మన మీద మనకు విశ్వాసం లేకపోతే జీవితంలో ఏది సాధించలేదు. నాన్నగారి గురించి మనం నేర్చుకునే వాళ్ళు ఉండే సరే నేను నాన్నగారికి జ్ఞానం ఇచ్చామని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు నా స్నేహితులు. చివరికి విద్య అక్కడి వరకు వచ్చు నాస్తి ఎవరు పరాగాలం అంటే నా స్నేహితుల్లో ఉన్నారు అటువంటి వాళ్ళు. ఎలా అనుకుంటే మనకు వచ్చిన నష్టం ఆత్మ పెరిగింది కాదు తరిగింది కాదు. సముద్రంలోకి నదులు వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు, నదులు వెళ్ళే ఇబ్బంది లేదు. సముద్రంలోకి నదులు కలుస్తాయి, నదులు నదులను కలవటం మానేస్తాయి. ఎందుకండి సముద్రంలో సముద్రానికి వచ్చి నష్టం ఏమి లేదు, అది నదులు కలుస్తాయి కదా. సముద్రంలో సముద్రానికి వచ్చి లాభం లేదు. నదులు సముద్రంలో కలిసినా సముద్రానికి వచ్చే లాభం లేదు. ఒక ఈ నదులన్నీ సముద్రంలో కలవనుకుని సముద్రానికి వచ్చి నష్టం లేదు. సముద్రానికి లాభ నష్టాలు లేవు. ఈ నదులు సముద్రంలో కలవకపోతే సముద్రం యొక్క లోతు ఏం తగ్గిపోదు, సముద్రం యొక్క వెడల్పు తగ్గదు. సముద్రం ఈ నదులన్నీ నదులన్నీ ఐక్యం అయిపోయి మన అందరం సముద్రంలోకి వెళ్తాం మానేద్దాం అనుకుంటాయి ఈ నదులన్నీ, సముద్రం లోతు ఏం తగ్గిపోదు. సముద్రం సముద్రమే, వాషన్ ఈజ్ వాషన్, నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్, పవర్ ఇస్ పవర్, జ్ఞానం జ్ఞానమే, సముద్రం సముద్రమే, ఆకాశం ఆకాశమే. అంటే ఇప్పుడు ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే సందేహాలు పెట్టుకోవద్దు. ఒక నిర్మలమైన వస్తువు, నిశ్చలమైన వస్తువు, ఏకాకి ఏకాకి ఒకే వస్తువు ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే, అది ఉండనేది లేదు. ఒకటే నీకు అనేకంగా కనిపిస్తాం ఊరికే, అది ఒక లీల, ఒక మా ఎంతక ఉన్నది ఒకటే. నువ్వు ఎవరిని చూసి ఇతరు జ్ఞాని అందరిలోనూ తను అందరిలోనూ చూసుకుంటాడు, అందరిని తనలో చూసుకుంటాడు. అలా ఎవడైతే చూసుకుంటాడు వాడే జ్ఞానాన్ని గీతలో చెప్పాడు. ఎవడైతే తనను అందరిలోనూ చూసుకుంటాడు, ఎవడైతే తనని అందరిలోనూ చూసుకుంటాడు, అందరినీ ఎవడైతే తనలో చూసుకుంటాడు వాడే జ్ఞాని. జ్ఞానంటే వాడే, జ్ఞానంటే నీటి మీద నడిచేవాడు జ్ఞాని కాదు, నీకెవరు రోగాన్ని తగ్గించేవాడు జ్ఞాని కాదు. అందరి ఉదయాల్లో తనని ఎవడైతే చూసుకుంటున్నాడో, తనలో అందరినీ ఎవడైతే చూసుకుంటున్నాడో వాడు జ్ఞాని. వాడికి స్వతంత్ర భేదం లేదు. కృష్ణుడికి పాండవ పక్షపాతం అనుకుంటారు, ఆ కర్ణుడు తన శత్రుపక్షం ఉన్న అతను గొప్ప గుణ దాతృత్వ గుణాలను పైకెత్తి చూపించాడు. ఎవడు కృష్ణుడు? కృష్ణుడి కనుక పక్షపాతం ఉంటే కర్ణుడి యొక్క వైభవాన్ని అంగీకరించడం. కర్ణుడు దురదృష్టం ఏంటంటే ఎలా ఎన్ని పడ్డాడు, ఇల్లు చెడ్డ పట్టిలో పడ్డాడు, అది దేహ ప్రారంభం. అది కర్ణుడు దురదృష్టి ఎక్కడ దాటేందుకు. మన ఆంధ్రులందరూ కౌరవుల పక్షం, మహాభారతంలో మన ఆంధ్రులు ఉన్నారు, వీళ్ళందరూ కౌరవుల పక్షం. అంటే కౌరవుల సైన్యం ఎక్కువ, పాండవుల సైన్యం తక్కువ, ఎక్కువ సైన్యులు చేరారు మన ఆంధ్రులు. అది కృష్ణుడు అడిగాడు దుర్యోధనుడు, నీకు మంద కావాలా నేను కావాలా, నీకు మంద సరిపోతే జనమైన తలకాయ లెక్కలా చాలన్నాడు. ఒకసారి నా సైన్యాన్ని వేసుకో అన్నాడు. ముందే చెప్పాడు నేను బాణాలు పట్టుకొని యుద్ధాలు చేయడం, నేను ఒక్కడో ఉంటాను, నీకు నా సైన్యం కావాలా నేను కావాలంటే నీ సైన్యమే నాకు కావాలన్నాడు. అందరూ ప్రధాన ఆడు చేసేవాడు దుర్యోధనకు అర్థం లేదు. ఆ దుర్యోధనకు అర్థం అవటానికి అది స్థూల బుద్ధి అర్థం అవ్వడమే అది నీకు అర్థం అవుతుంది. దుర్యోధన స్థూల బుద్ధి వాడికి కృష్ణుడు యొక్క అందరూ నాకు నా సైన్యం నేను పక్కన ఉంటాను, నేను పక్కన ఉంటాను, నేను యుద్ధం చేయలేని చెప్పాడు. బాగానే ఉంది, నీ సైన్యం నాకు కావాలన్నాడు. అంటే ఇంకా స్థూల బుద్ధికి సైన్యం కావాలి, స్థూల బుద్ధికి పరమాత్మ కర్లేదు, స్థూల బుద్ధికి తలకాయలు కావాలి. అది కౌంటింగ్ సరిపోతే సరిపోతుంది. పాండవ సైన్యం కంటే కౌరవ సైన్యం చాలా ఎక్కువ భారత యుద్ధంలో కూడా. మన ఆంధ్రులు కూడా అప్పుడు రోజులు అప్పుడు పరిస్థితి మనకు తెలియదు అనుకోండి, ఆంధ్రులు మటుకు కౌరవ సైపం ఉన్నారు. అంటే అప్పుడు సమాజ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఆంధ్రులు మటుకు కౌరవుల తరఫున పనిచేస్తారు. సైన్యం కూడా కౌరవ సైన్యమే ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు మీ హృదయంలో ఉన్నాడు, ఆ నమ్మకం మీకు లేదు, చిట్లంత పుట్టంత తిరుగుతున్నారు, ఎక్కడ రాయి కనిపిస్తారు, రాయి మీద పట్టం. అంటే రాళ్ళకు మొక్కకూడదని కాదు, కానీ ఆ రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మకం కూడా, ఆ రాయిలో దేవుడు ఉన్నాడని ఉన్నాడనుకున్న ఆ మాత్రం నమ్మకం కూడా మీరు ఏమో దేవుడు ఉన్నాడని నమ్మకం మీకు కుదరట్లేదు. అంటే రాయికి నమస్కారం పెట్టకూడదు కదా, రాయిలో దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, ఆ నమ్మకం కూడా మీరు ఏమో ఉన్న దేవుడు మీద మీకు ఆ విశ్వాసమే కలగటం లేదు. ఇంకా పొట్టలు చెట్లు కనిపిస్తాయని మీ హృదయంలో ఏం జరుగుతుందో, మీ హృదయంలో ఏముందో మీకు తెలియటం లేదు. అంటే రాత్రిలో దేవుడు, అంతటా ఉన్న దేవుడు రాత్రిలో లేకుండా ఎలా ఉంటాడు, అంతటా ఉన్న దేవుడు రాత్రిలో కూడా ఉన్నాడు, కానీ రాజులో రాయిలో దేవుడు ఉన్నాడంటే నమ్మకం. నేను దేవుడు మీరు మీకు కలగటం లేదు, అది లోచూపు లేకపోతే నమ్మకం మీకు కలగటం. ఆ లోచూపు నేర్చుకోండి, ఆ లోచూపు మీకు చేత కాకపోతే నేర్చుకోండి. మనం చదువు రాకపోతే చదువు ఎలా నేర్చుకుంటున్నాం, కూడికలు రాకపోతే కూడికలు ఎలా నేర్చుకుంటున్నాం, తీసివేతలు రాకపోతే తీసివేతలు లెక్కలు ఎలా నేర్చుకుంటున్నాం. ఆ బయట చూపుకి అలవాటు పడిపోయాము, బయట చూపుకి అలవాటు పడి జన్మల నుంచి జన్మ పరంపర నుంచి బయట చూపుకి అలవాటు పడిపోయాం. మీ చూపు బయట చూపు నుంచి ఆ బయట చూపు లోపలకి తిప్పాలి. చూపు బయటికి అలవాటు పడింది, ఆ చూపు లోపలకి తిప్పాలి. లో చూపు లేకుండా మీ హృదయంలోనే సౌందర్యం తెలియదు, హృదయంలోనే అందం తెలియదు. మీ హృదయంలోని అందమే మీకు తెలియదు, హృదయంలోని సౌందర్యం తెలియదు. మీ హృదయంలోని సౌందర్యం, మీ హృదయమైన అందం, మీ హృదయంలోని జ్ఞానం మీకు తెలిస్తేనే కానీ మీకు అసలు హృదయం యొక్క ఆకర్షణే కలగదు. అంటే ఏం అక్కర్లేదు, కొంచెం రవ్వంత ముళ్ళంత చింతాకంత కొంచెం మనస్సు లోపలని చెప్పడం నేర్చుకుంటే కొంచెం దూరం వెళ్తే లోపల పరమేశ్వరి లోపల ఉన్నాడు కదా, వాడు మన ఆ చెయ్యి మనం జుట్టు పట్టుకుని ఆ చేతితో మనం జుట్టు పట్టుకుని లోపల లాగేసుకుంటాడు. మనం వెళ్ళి లోపలికి వెళ్ళి కిలోమీటర్, మన లోపలికి వెళ్ళి 1 కిలోమీటర్, ఆయన లోపల 99 కిలోమీటర్లు. ఈ కిలోమీటర్కి చేస్తున్నాడు ఆయన, మన లోపలికి వెళ్ళేది 1 కిలోమీటర్, ఆయన లాక్కుని వెళ్తే 99 కిలోమీటర్లు. ఈ 1 కిలోమీటర్ వెళ్తే చాలు, ఆ 100 కిలోమీటర్లు మనం ఎలాగా, 100 కిలోమీటర్లు ఎలా అయినా ఆక్కర్లేదు. మన లోపలికి వెళ్ళేది 1 కిలోమీటర్ వెళ్తే మిగతా 99 కిలోమీటర్లు ఆయన గుంజేసుకుంటాడు లోపలికి. అయితే విశ్వాసపాత్రులై ఉండాలి, రోజు రోజుకి సందేహాలు పెట్టుకోవద్దు. కంట్లో నలిసి ఎంత బాధపడుతుందో సందేహం కూడా అంచే విధంగా ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు. వాడు వీడే కాదు, వీడు వీడే వాడు, వాడే వీడు. వాడి ఇందులో భేదం మీరు చూడక్కర్లేదు. ఎంతకాలం అయితే మీ మనసుకు భేదం కనిపిస్తుందో ఎంతకాలం మిమ్మల్ని జన్మ మరణ ప్రవాహాలు వెంటాడతాయి, మరణించాక చీకటోకాలు కూడా వస్తాయి మనకి. భేదబుద్ధి, భేదబుద్ధి ఉంటకాలం జ్ఞానం అయ్యే అవకాశం లేదు. లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు. ఉన్నాడు అంత పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కుడి పక్క ఉన్నాడు, ఎడం పక్క ఉన్నాడు. ఇందుకలగ మీడియం సందేహం వలదు చక్రి. అంతటా ఉన్నాడు నీ హృదయంలో లేకుండా ఎలా ఉంటాడు, నీ హృదయంలో ఉన్నవాడే అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడు. ముందు నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి అక్కడ గురి చూపి నీకు నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి రావట్లేదు, లోపల నుంచే వస్తుంది. ఆ నేననే తలంపు నువ్వు వెంటాడుతున్నప్పటికీ బోయవాడు ఏముందైతే, వేటగాడు ఏముందైతే, జంతువులు ఎలా అయితే వేటాడతాడో ఆ నేననే తలంపుని నువ్వు వెంటాడు వెంటాడు. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచైతే ఉదయిస్తుందినో, ఆ నేననే తలంపు యొక్క ఆదిని, ఆ నేననే తలంపు యొక్క మొదలుని నువ్వు చూడగలిగితే ఆ నేననే తలంపు మొదట్లో ఈశ్వరుడు ఉన్నాడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞానవంతుడు ఈశ్వరుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు, మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఆయన నీకు అనుభవంలోకి వైద్యం, ఎక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నవాడే ఎక్కడ ఉన్నవాడని అనుభవం నీకు వస్తుంది. ఉన్నవాడు ఒక్కడే, ఉన్న వస్తువు ఒకటే. నిజమనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు. అంచేత ఉన్నది ఒకటే వస్తువు ఉండదు, హృదయంలో ఉంది. ముందు మీ జీవితాన్ని సరిదిద్దుకుని, మీ బుద్ధిని సరిదిద్దుకుని, బుద్ధిలో ఏమైనా హెచ్చుతగ్గులుంటే అన్ని సరి చేసుకుని, మీ లోచూపు నేర్చుకుని, నీ హృదయంలో ఏదుందో నువ్వు గోచరింపు చేసుకుంటే, నీ హృదయంలో ఉన్నదాన్ని నువ్వు సాక్షాత్కరింపు చేసుకుంటే, అప్పుడు ఇదే అంతటా ఉందని అనుభవం నీకు వస్తుంది. కానీ ఇక్కడ నీకు తెలియకపోవడం, తెలియకుండా బయట ఏదో ఉంది, బయట ఆ రోజుకి ఆ రోజు నువ్వు ఆ రోజుకి ఆ రోజు బాహ్య చూపు అలవాటు అవుతుంది. కానీ లోపల చూపులకు రావు. ముందు నీ హృదయం అంతటా ఉన్నాడు ఈశ్వరుడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. నీ హృదయంలో స్వామి నువ్వు అనుభవంలోకి తెచ్చుకో, అప్పుడు తెచ్చుకున్నాక తెలుస్తుంది ఈ స్వామి అంతటా ఉన్నాడని అనుభవికి వైద్యం అవుతుంది. అయ్యా నీకు మనకు నిజమైన భర్త వాడే, మన హృదయంలో ఉన్నవాడే మనకు నిజమైన భర్త. వాడే పురుషుడు, పురుషుడు కూడా స్త్రీలతో సమానమే. దేహాన్ని నేనని దేహాభిమానం ఉన్నవాడు ప్రతివాడు స్త్రీ. మేము కూడా స్త్రీలే, మేము కూడా స్త్రీలతో సమానమే. దేహాభిమానం ఉన్నవాడు ప్రతివాడు స్త్రీ, దేహబుద్ధి ఉన్నవాడు ప్రతివాడు స్త్రీయే. దేహబుద్ధి లేనివాడు పురుషుడు. వాడు తెలియదు, ఆ పురుషోత్తముడు తెలుసుకోవడమే జీవిత గమ్యం, అదే డెస్టినేషన్. అది లైట్ కూడా వచ్చింది చూడండి ఎలా వచ్చింది, అదే జీవిత గమ్యం, అదే మన డెస్టినేషన్. దానికోసం ఎవరైతే జీవిస్తున్నాడో అది వాడికి తెలియబడుతుంది. ఇప్పుడు అందరూ సాధన చేయొచ్చు, అందరూ సాధన చేయొచ్చు, కానీ ఎవరికి ఆ ఈశ్వరుడు ఎవరికి తెలియ, అంతర్యామిగా ఉన్నాడు మనందరికీ, అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్న ప్రభు, అంతర్యామిగా ఉన్న భర్త, అంతర్యామిగా ఉన్న యజమాని ఎవరికైతే, ఏ జీవుడికైతే తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు అని ఉపనిషత్తు చెప్పింది. ఈ సబ్జెక్ట్ యొక్క సారాంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ వదిలేశారు, ఇక్కడ ఉన్నవాడిని వదిలేశారు, ఎక్కడెక్కడో ఉంది ఎక్కడెక్కడో ఉన్నాడని తిరుగుతున్నారు. సరే తిరగండి, ఇక్కడ ఉన్నవాడిని కూడా గుర్తించండి. ఇక్కడ మర్చిపోయి తిరుగుతున్నారు మీరు. అంటే తీర్థయాత్రలు ఎందుకు పెట్టారంటే మనకు చతుర్శుద్ధి కలగటం తీర్థయాత్రలు పెట్టారు. అంత మాత్రం చేత ఆత్మజ్ఞానం వస్తుందని కాదు, చతుర్శుద్ధి కలుగుతుంది. అంటే పుణ్యక్షేత్రాల్లో అనేక మంది మహాత్ములు మహర్షులు జీవించి ఉంటారు. ఆ క్షేత్రాలు దర్శించడం వల్ల ఎంతో కొంత చతుర్శుద్ధి కలుగుతుంది, మనం పవిత్రం అవుతాం, బాగుపడతాం. అందుకే తీర్థయాత్రలు పెట్టారు. అంత మాత్రం చేత వాడు శతప్రజ్ఞులు అవుతాడని గుణాతీతులు అవుతాడని కాదు. ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. అంటే దేవుడు హృదయంలో ఉన్నాడని అసలు తలంతే నీకు రావటం లేదు, ఈ జీవుడికి రావటం లేదు. పొట్టలో ఉన్నాడు, ఆ చెట్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆ సందులో ఉన్నాడు, ఈ సందులో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మర్చిపోయాడు. పొందుతాం పొందడం ఎవరైనా సాధన చేస్తాను పూర్తిగా 100% మరిపొచ్చేసింది మనకి. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. సరే అక్కడ ఉంటే ఉండనివ్వండి, ఎక్కడ కూడా ఉన్నాడు అనే స్మృతి మనకు కావాలి. అది పుణ్యపురుషులు, పుణ్యాత్ములు, సాధు మహాత్ములతోటి, సాధు పొంగోళ్లతోటి సహవాసం చేస్తేనే కానీ ఇక్కడ ఉన్నాడని స్ఫురణ కూడా మనకు రాదు. గురువు యొక్క దయ లేకుండా, శాస్త్రం యొక్క దయ లేకుండా, ఈశ్వరు యొక్క దయ లేకుండా ఇక్కడ ఉన్నాడు అనే స్ఫురణ కూడా రాదు. పొందటం వదిలేదా అలా తప్ప ఇక్కడ ఉన్నాడు అనే ఏదో స్ఫురణ కూడా మనకు రాదు. ఈశ్వరుని యొక్క కటాక్షం లేకుండా అసలు ఆత్మజ్ఞానం కలిగేప్పటికీ, ఆ బ్రహ్మస్థితి కలిగేప్పటికీ, బ్రహ్మానుభవం కలిగేప్పటికీ, ఆ బ్రహ్మం మనకి వ్యక్తమయ్యేప్పటికీ ఎటు చూసినా ఆనందమే, ఆనందమే ఆనందం. నువ్వు అనుభవిస్తాంటే పెరుగుతాంటే పర్వాలేదు, అనుభవించకుండా పెరుగుతుంది. దాని దగ్గర ఇంకోటి ఉంది ఆనందాలు. ఈ ఆనందం ఎటువంటిదంటే మనం అనుభవిస్తాంటే తరిగిపోతుంది, అనుభవించకుండా పెరుగుతూ ఉంటుంది. మనకు వయసు వచ్చే గురించి సాగు చేద్దాం అవుతాం, అటువంటిది కాదు, అనుభవించుకుంది అభివృద్ధి అవుతా ఉంటుంది. కొంతమందికి ధనం కూడా ఇచ్చే కొలిది పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి ఇచ్చే కొలిది పెరుగుతూ ఉంటుంది. ఇస్తే పోతున్న కూడా వచ్చి జనంలో దరిద్రులు అవుతాడు. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదైనా మీరు పైకి ఇస్తే మనకు పోతున్నాం, మీరు పైకి ఇస్తే అనుకున్నాడు, వాడికి వచ్చి జనంలో దరిద్రం రాసి ఉంది వాడికి. శాస్త్రంలో ఒక మాట ఉంది, మీరు అన్ని మాటలు మోసుకెళ్ళకండి. అజ్ఞాని దగ్గరే డబ్బు ఉంటుందట్టు, జ్ఞాని దగ్గరే డబ్బు ఉంటుందట్టు. జ్ఞాని దగ్గర కూడా ధనం ఉంటుందట్టు, అజ్ఞాని దగ్గర ధనం ఉంటుందట్టు. జ్ఞాని దగ్గర ధనం ఎలా ఉంటుందట్టు, కాళ్ళలో నీళ్ళు ఎలా ఉంటుందట్టు. అజ్ఞాని దగ్గర ఉంటే ఎలా ఉంటుందట్టు, చెరువులు నీళ్ళు ఎలా ఉంటుందట్టు. ఇంకా అక్కడి నుంచి కదండి, చెట్లు ఇంకా ఎలా ఉంటుంది. అంటే జ్ఞానికి ధనం వస్తా ఉంటుంది, వెళ్ళిపోతా ఉంటుంది జ్ఞానం. కాళ్ళలో నీరట్టు, జ్ఞాని దగ్గర ధనం ఎలా ఉంటుంది, కాళ్ళలో నేను వస్తా ఉంది పోతా ఉంది, వస్తా ఉంది పోతా ఉంటుంది, వస్తా ఉంది వెళ్ళిపోతా ఉంది. జ్ఞాని దగ్గర ధనం ఏమో కాళ్ళలో నీరు లాగా ఉంటుంది. అజ్ఞాని దగ్గర ధనం ఎలా ఉంటుంది, వలకాడి చెరువు నీరు లాగా ఉంటుంది. మా జిన్ను వలకాడి చెరువు అంటున్నాను, మీరు రకంగా అనుకోండి, మా జిన్నులో వలకాడి చెరువు అంటారండి. ఓ చెరువు మా ఊళ్ళో వలకాడి ఉంటుంది, దాన్ని వలకాడి చెరువు అంటారు. ఆ వలకాడి చెరువు నీ కదలదండి, ఇంకా వేసవకాలం కూడా అలాగే ఉంటుంది. దాని కథలు ఆ నీరు బయటికి వెళ్తే కొత్త నీరు అందులోకి రాదు, దాన్ని వలకాడి చెరువు అంటారు. వర్షం చూసినప్పుడు నిమిత్తులు అంతేది, వలకాడి చెరువు అన్నారు. మీరు ఇంకో మీ ఊరు కాదు, మా ఊళ్ళో ఉన్న వలకాడి చెరువు ఒకటి, ఒకవేళ మీ ఊరు అనుకుంటారేమో, ఆ వలకాడి చెరువు అన్నమాట. జ్ఞాని దగ్గర జనం ఎలా ఉంటుంది, కాళ్ళలో నీరు ఎలా ఉంటుంది. కాళ్ళలో నీరు ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు గోదావరిలో నీరు ఎప్పుడు ఉంటుంది, ఎలా వస్తా ఉంటుంది, నీరు ఎలా వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది. అజ్ఞాని దగ్గర ధనం ఎలా ఉంటుంది, చెరువులో ధనం లాగా ఉంటుంది. అలా ఉండిపోతుంది, చెరువులో ధనం లాగా. అజ్ఞాని దగ్గర ధనం చెరువులో, అజ్ఞాని దగ్గర ధనం చెరువులో నీరు లాగా ఉంటుంది, జ్ఞాని దగ్గర ధనం గోదావరిలో నీరు లాగా ఉంటుంది. ధనం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎవరికైనా ఏదైనా ఇస్తే పోతాయి, వీడికి పైసలు ఇస్తే పోతాయి, వాడికి పైసలు ఇస్తే పోతాయి, కొన్ని అనుకుంటాను. ఇది అందరికీ రాబోయే జన్మలో దరిద్రం రాసి ఉందని శాస్త్రంలో ఉంటారు. మనకు రాబోయే జన్మలో దారిద్ర్యం ఏమైనా అనుభవించాలని కూడా ఎవరికి ఏది పెట్టకూడదు అనిపిస్తూ ఉంటుందంటే మన బుద్ధి ఇంకా రాబోయే జన్మలో దరిద్రం మరి అనుభవించాలి కదండి మనం. అంచేత ఈ బుద్ధి పడుతున్నట్లప్పుడు ఏమి ఎవరికి ఏది పెట్టకూడదు. 100 రూపాయలు ఉన్నాయని కూడా మనం 99 రూపాయలు మనం దాచుకోవచ్చు. 1 రూపాయి కూడా కొన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి, మనకు బుద్ధి పుట్టదు. కనీసం 1 రూపాయి
అమెరికాలో మేమే దాచేసుకున్నాను అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళకి రాబోయే జన్మలు దరిద్రం రాసి ఉండాలి, శాస్త్రంలో ఉండే మీరు తిట్టుకుంటే శాస్త్రాన్ని తిట్టుకోండి. నాకేం సంబంధం లేదు, మీరు పోస్ట్ ఆఫీస్ పని చేస్తారు, పోస్ట్ మెన్ లాంటి వాళ్ళని. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల ఆ జీవుడికి ఎవడైతే అరుణాచల శివ అరుణాచల శివ అని చేస్తాడో ఆ జీవుడికి శివుడు ఎక్కడున్నాడని గుర్తింపు రావటం లేదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల